అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే శ్రీ భారతీ తీర్థమాశ్రయే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురవే నమో నమః. శ్రీ లలితా పరమేశ్వరి యొక్క అనుజ్ఞతో అనుగ్రహంతో వశిన్యాది వాగ్దేవతలు ఋషులుగా దర్శించి మనకు ప్రసాదించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమనే శాస్త్రాన్ని హయగ్రీవ స్వామివారు అగస్త్య మహర్షికి ఒక బ్రహ్మ విద్యగా ఉపదేశిస్తున్నారు. నేటి రోజున బ్రహ్మానంద బలిప్రియ నామం వరకు వివరంగా చెప్పుకోవడం జరిగింది. బలిప్రియ నామంలో ఉన్నటువంటి విశేషమైన భావాలు ఎన్నిటో వ్యాఖ్యానించుకున్నాం. ఈరోజు భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత ఈ శ్లోకపాదంలో మూడు నామాలున్నాయి. మొదటిది భాషారూప, అంటే భాష యొక్క స్వరూపం అమ్మవారు. ఇది దీనిలో అయితే భాష అంటే ఏమిటి, మనం అనుకుంటున్న లాంగ్వేజ్ అనే అర్థంలో ఇక్కడ చెప్పవచ్చా అంటే శాస్త్రీయమైన అర్థమైతే మాత్రం భాష అంటే పలుకు అని అర్థం. భాషింపబడేది భాష, అందు ఏది మనం భాషిస్తామో అది భాష. కనుక పలుకుల తల్లి, పలుకుల రూపమైన తల్లి అని భాషారూపానికి అర్థం. బృహత్సేన వెంటనే చెప్పారు. ఈ రెండింటికున్న అనుబంధం చూడాలంటే భాషారూపం గురించి కొంచెం పరామర్శ చేయాలి. లోకంలో భాషలు అని మనం వ్యవహరించేటప్పుడు వ్యవహారంలో అనేక భాషలున్నాయి, అనేక భాషలైన పలుకులేగా. కనుక భాషారూప ఏ పలుకైనా అమ్మరూపమే. ఇది ఒక్కటి తెలుసుకుంటే ఇంక భాషల్లో ఇది గొప్పది తక్కువది ఏదీ లేదు. కానీ ఏ పలుకైనా అమ్మరూపమేని గ్రహించుకోవాలి. అయితే అమ్మవారికి ఏ భాష ఇష్టం? అసలు ఆవిడ స్వరూపమే నామ రూప అతీత. భాష అనేది నామరూపాలకు సంబంధించింది, ఆవిడ దానికి అతీతురాలు. కానీ ఆ నాదస్వరూపుడైన తల్లి వివిధ భాషలుగా వ్యక్తమవుతున్నది. అందుకే యద్భాషావై మానవాహ తద్భాషావై దేవాహ అన్నారు. మన భాష ఏమిటో భగవంతుని భాష అదేట. అందుకు మనం ఏ పలుకులో పిలిచినా ఆయన తప్పకుండా పలుకుతాడు, ఎందుకంటే సర్వభాషలు ఆయన స్వరూపములే, అమ్మ స్వరూపములే అని చెప్పడం. అందుకు ఒక అద్భుతమైన శ్లోకం మనకి శాస్త్రాల్లో కనబడుతుంది, సంస్కృతేనేవ కేప్యాహు కేచిన్ మ్లేచ్ఛాది భాషయ సాధారణ్యేన కేపిత్వాం ప్రాకృతేనైవ కేచనా అన్నారు. ఇక్కడ కొంతమంది నిన్ను సంస్కృతంలో కీర్తిస్తారు తల్లి, కొంతమంది ప్రాకృతంలో కీర్తిస్తారు, కొందరు సాధారణ భాషల్లో కీర్తిస్తారు, కొందరు మ్లేచ్ఛాది భాషల్లో కూడా కీర్తిస్తారు అన్నారు. అంటే ఈ శ్లోకం మన దేశంలో మ్లేచ్ఛాది భాషలు ప్రవేశించిన తర్వాత వచ్చినటువంటి ఒకనొక శ్లోకం. మొత్తానికి ఈ చెప్పినవాడు ఎవడు? ఋషితుల్యుడే. అమ్మవారిని ఏ భాషలోనైనా పిలిచి ఆరాధించుకోవచ్చు. అందుకు పరతత్వం ఒక్కటే. మహానుభావులు రామకృష్ణ పరమహంస గొప్ప సమన్వయం చేశారు ఇలాంటి సందర్భంలో. ఒకటి నీరు అనేది ఒకటి ఉన్నది. ఆ నీరు అడిగేటప్పుడు హిందీవాడు పాని అంటాడు, సంస్కృతంలో జలం ఇవ్వండి అని అడుగుతారు, మన తెలుగువారు నీరు ఇవ్వండి అంటారు. ఎవరు ఎలా అడిగినా ఇవ్వబడే పదార్థం మాత్రం ఒక్కటే. అదేవిధంగా ఎవరు ఏ భాషలో పిలిచినా భగవంతుడు మాత్రం ఒక్కటే అని ఈ సమన్వయ సూత్రం చాలా చక్కగా భాషారూపాలో మనకు కనబడుతున్నది. అందుకు భాషారూప ఇక్కడ ఎవడు ఏ భాషలో మాట్లాడినా మాట అంటూ ఒకటి వచ్చినప్పుడు, అంటే భాషించేదే భాష గనక ఇది వైఖరికి సంబంధించినటువంటి పదార్థం. అంతేగాని పరాపశ్యంతి మధ్యములు దాటిన తర్వాత వైఖరి, అయితే వైఖరిలో పరాపశ్యంతి మధ్యములు ఉంటాయి. ఇతర జంతుజాలాల్లో వాటిల్లో మనం పరా కొన్నిట్లో ఉంటుంది, పశ్యంత కొన్నిట్లో ఉంటుంది, మధ్యము కొన్నిట్లో ఉంటుందని చెప్పుకున్నాం. తురియం వాచో మనుష్యా వదంతి అన్నట్లుగా మానవులు మాత్రమే వైఖరి పలకగలరు. కనుక భాషారూప అంటే వైఖరి రూప అని అర్థం చెప్పుకోవాలి. ఈ వైఖరిగా పలకబడుతున్నటువంటి శబ్దములు ఎన్నైనప్పటికీ అవి ప్రధానంగా 50 అక్షరములే. అందుకే ఇక్కడ భాషారూప అంటే మాతృకారూపిణి అని ఇక్కడ కూడా అర్థం. ఎందుకంటే మాటి మాటికి ఆ భావాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు మొదటి నుంచి కూడా. కనుకనే మాతృకారూపిణి అయినటువంటి అమ్మవారు, మనం ఎన్ని మాట్లాడండి ఎన్ని భాషలు పలకండి ఈ 50 అక్షరముల యొక్క కూడికలే అవన్నీ కూడా. అది ఎవరు ఏ మాట్లాడినా ఇందులో తప్ప ఇంకెక్కడా లేవు శబ్దములు అనేవి. అందు వైఖరి అంతా కూడాను 50 అక్షరములుగా ఉంది కనుక భాషారూప అని చెప్పబడుతున్నది. ఇప్పుడు ఈ భాషారూపాల్లో సర్వమంత్రములు వచ్చాయి, ఎందుకంటే ఆ భాషణములుంచే మంత్రం అనేది ఆవిర్భవిస్తున్నది. భాషింపబడే అక్షరములతో ఏర్పడిన మంత్రములు ఎన్నున్నాయో, మంత్రము అంటేనే శక్తి. మంత్రానికి ఎంత శక్తి ఉన్నది సామాన్యం కాదు కదా. అసలు శక్తి కలిగిన శబ్దానికే మంత్రం అంటారని అనేక మార్లు మనం నిర్వచనం చెప్పుకున్నాం. అందుకు భాషారూప అంటే మంత్రరూప. ఎన్ని రకాల మంత్రాలు ఉన్నాయో అన్ని అమ్మరూపములే. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శక్తి ఉన్నప్పుడు అవి ఎలా పనిచేస్తూ ఉంటే, ఆ మంత్రశక్తులు బాగా ఉంటే బహువిధములైన సైన్యాలతో ఉన్నట్టు ఉంటుంది. అందుకు పరమనాథరూపిణి అమ్మవారు బహువిధ మంత్రశక్తులతో భాషిస్తూ ఉంటే ఈ మంత్రములన్నీ పెద్ద సేనగా ఉంటూ ఉంటే ఆ తెల్లలా ఉన్నది అంటే భాషారూప బృహత్సేన తర్వాత నామ్మిది. అందుకు బృహత్సేన అంటే పెద్ద సేన కలది అని అర్థం. సేన ఏది? మంత్రములే సేనలు. అందుకే మంత్రశక్తులే ఇక్కడ ఈ నామములే చెప్పబడుతున్న మంత్రశక్తులు. ఇదివరకు మంత్రవర్ణ రూపిణి అని చెప్పడానికి ఇక్కడికి కించిత్ భేదం ఉంది. ఒకే భావం చెప్పేటప్పుడు రెండు నామాలు ఎందుకు మనకి? అక్కడ భావంకి ఇక్కడ భావానికి మరికొంచెం ఏదో విశేషం చెప్తేనే మరొక శబ్దం చెప్పాలి, లేకపోతే పునరుక్తి అవుతుంది. ఏదో విశేషం ఉంది ఇక్కడ, అది మంత్రశక్తుల ఆవిష్కారం ఇక్కడ జరుగుతున్నది. అది బృహత్సేన అన్నప్పుడు మంత్రశక్తులు పెద్ద సేన కలది, ఇది దీని యొక్క అర్థం. అయితే మంత్రశక్తులు అంటే ఏవి మంత్రములు? ఇప్పుడు శ్రీవిద్యాపరంగా చూడాలి. అమ్మవారు శ్రీవిద్యాది దేవత కనుక ఒక్క శ్రీవిద్యాశాస్త్రంలో విశేషంగా మనకి అన్ని మంత్రాలు ఉన్నాయి. ఇతర మంత్ర ఉపాసనా శాస్త్రాల్లో ఏవైనా వారి ప్రధాన దైవం తదంగ దేవతలే తప్ప ఇతర దేవతలు ఎవరిని స్వీకరించరు. కానీ శ్రీవిద్యలో ప్రత్యేకత ఏమిటి అంటే అది వైదికమైన సర్వదేవతల్ని స్వీకరించిందండి, అది దాని యొక్క ప్రత్యేకత. అందుకు ఐంద్రియాది మంత్రములు ఉన్నాయి శ్రీవిద్యలో, అలాగే శివమంత్రం, విష్ణుమంత్రములు, విష్ణుమంత్రముల్లో దశావతార మంత్రములు ఇత్యాదులన్నీ శ్రీవిద్యలో ఉన్నాయి. అందుకు శ్రీవిద్యలో చెప్పబడే మంత్రములన్నీ కలుపుకుంటే ఆమ్నాయ మంత్రములు అని ప్రత్యేకంగా చెప్పారు. ఇవి ప్రధానంగా షడామ్నాయి మంత్రములు శ్రీవిద్యలో మనకు కనబడతాయి. ఈ షడామ్నాయి మంత్రములు మొత్తం అన్ని మంత్రములు దీనిలో ఉన్నాయి, అవన్నీ కలుపుకుంటే అదే బృహత్సేన అంటే ఆమ్నాయ మంత్ర రూపిణి, ఇది ప్రధానమైన అర్థం. అందుకే ఇది మామూలుగా ఎంతో సేన కలది అని చెప్పడానికి లేదు. ఇది చెప్తున్నది ఎక్కడ? లలితా సహస్రనామంలో వశిన్యాది వాగ్దేవతలు చెప్తున్నారంటే, అది శ్రీవిద్యాధిదేవత అయిన తల్లిని ఆవిష్కరిస్తున్నారంటే, ఇది సంపూర్ణంగా ఆమ్నాయ మంత్ర స్వరూపములని చెప్పబడుతున్నాయి. అందుకు శ్రీవిద్యాపరంగా ఈ అర్థాన్ని తీసుకోవాలి. ఇంకొక అర్థాన్ని మనం స్వీకరిస్తే వేదాది మంత్రములు ఇవన్నీ కూడా సేనలే. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క సేన. మొత్తం అమ్మవారెవరు? వేదమయీం నాదమయీం అన్నట్లు ఆవిడ వేదస్వరూపిణి. ఆవిడ వేదస్వరూపుడి నాదరూపుణి అయినప్పుడు వేదమంత్రములన్నీ ఆవిడికి సేనగా ఉన్నాయి. అసలు సేన అనే శబ్దానికి కూడా ఈ సమయంలో అర్థం చెప్పుకోవాలి. సేనాన్యే దిశాంచ పత ఏ నమః అని రుద్రంలో కూడా మనం చెప్తున్నాం. సేన అంటే ఇనా అంటే రాజు అని అర్థం. సేన అంటే రాజు కలవి అని అర్థం. అంటే ఇదే అర్థం. అంటే ఈ చెప్పేటప్పుడే సేనలు అనగానే వాటంతటవి స్వతంత్రించి వెళ్ళడం లేదు, వాటిని నడిపేవాడు, శాసించేవాడు, వాటికి అధీనంలో పెట్టుకున్నవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పడమే సేన శబ్దమే చెప్తుంది. ఇనను అనుసరించి వెళుతున్నది సేన, అతను చెప్పిన ప్రకారంగా వెళుతుంది. అందుకు అమ్మవారు ఇప్పుడు సేన అంటే అర్థమేంటి, తన ఆజ్ఞానుబద్ధులై నడుస్తున్నటువంటి అనేక మంది శక్తుల్ని కలది. ఇది ఇక్కడ అర్థం. అందుకు ఆ సేనలన్నీ అమ్మనే తమ యొక్క ప్రభ్వివిగా, ప్రభు అనే శబ్దాన్ని స్త్రీలింగంలో ప్రభ్వి అనాలి. అందుకు తమ నాయకురాలుగా, తమ పాలకురాలుగా అమ్మనే వాళ్ళు స్వీకరించి పనిచేస్తున్నారు. అందుకు బృహత్సేన, సేన అంతుంది, లెక్క పెట్టగలమా? వేదాలు ఎన్నున్నాయి? వేదాలు ఎన్నున్నాయి అంటే అనంత వై వేదాహ, అనంతములు వేదములు. అనంతము అంటేనే బృహత్. కానీ బృహత్ అనే శబ్దం బ్రహ్మమునకు వాడతారని బృహతి బ్రాహ్మణి నుంచి మొదలుపెట్టుకొచ్చారు. బృహత్ శబ్దం మళ్ళీ ఇక్కడ చెప్పడంలో అర్థం ఏంటంటే వేదమునకు బ్రహ్మ అని పేరున్నది, అది కూడా బృహత్ శబ్దం చేతనే చెప్పబడుతున్నది. వేదములు ఎంత అంటే అనంతావై వేదాహ, ఆ కారణం చేతన బృహత్ సేన అంటే అనంతములైన వేదరూపమైన సేన కలది. ఇది కూడా రెండవ అర్థం. అసలు ఆమ్నాయం అంటేనే వేదమును మరొక అర్థం ఉంది కదా, అందుకు అక్కడ వేదిక దేవతలే చెప్పబడుతున్నారు కనుక ఆ విషయం. అందుకే శంకర భగవత్పాల్ వారు మొత్తం వేదధర్మాన్ని సమన్వయించడానికి ఆయన స్వీకరించిన విద్య శ్రీవిద్యే. మొత్తం షణ్మత స్థాపకుడు అయినప్పటికీ కూడా శ్రీవిద్యను స్వీకరించడానికి ఏంటంటే చెల్లా చెదిరైపోయిన హైందవ ధర్మాన్నంతటిని ఒక త్రాటికి తేవాలి అంటే అన్ని మంత్రముల్ని తనలో కలుపుకున్న జగన్మాత ఆరాధన కావాలి అని తీసుకున్నాడండి. అందుకే ఆయన దాన్ని స్వీకరించారు. అందుకే శ్రీవిద్య మాత్రమే సమన్వయిస్తుంది. ఆ కారణం చేతనే మళ్ళీ హైందవ సనాతన ధర్మ సమైక్యతకి ఈ శ్రీవిద్యాది దేవత అయిన లలితాదేవి యొక్క సహస్రనామ యజ్ఞం ద్వారానే వ్యాప్తి జరగాలి గనక ఈ పవిత్ర ప్రాంగణంలో సనాతన హైందవ ధర్మం సంపూర్ణంగా వృద్ధి పొందుగాక అని ఈ సేనని అంతటి ప్రార్థన చేసుకుందాం. ఆ సేననంతటిని కలిపి నడిపిస్తున్న తల్లిని భావన చేద్దాం. ఇప్పుడు ఈ రెండు రకాల అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు మూడవ అర్థంలోకి వెళదాం. బృహత్ సేన. ఇప్పుడు లలితాదేవి సేనలను ఒక్కసారి చూడాలి. ఎంత సేన తల్లిది! మామూలుగా లెక్క పెడితేనే 64 కోట్లు అక్షోభ్య శక్తులు అని వాడికి పేరు. అక్షోభ్య శక్తులు అంటే ఎవరినైనా కలవరపరచగలరు వీళ్ళు, వీళ్ళని ఎవరూ కలవరపరచలేరు. అది అక్షోభ్య శక్తులకు ఉన్నటువంటి విశేషం. అదే మనకి సర్వప్రహరణాయుధం. అక్కడ కూడా అక్షోభ్య సర్వప్రహరణాయుధ అని విష్ణు సహస్రం కూడా అవే చెప్తున్నాం. అందుకు అమ్మవారి సేనలన్నీ అటువంటివి. అవి భండ సైన్య వదోద్యుక్త శక్తి సేనా సమన్విత, అంతే కదా, భండాసుర వధోద్యుక్త, భండ సైన్య వధోద్యుక్త అని రెండు సార్లు చూపించారు ఇక్కడ. మరి ఆ సేనలు ఒక్కొక్కటి ఎంత ఉన్నాయి లెక్క పెట్టగలమా? అపారమైన సేనలు. ఆ సేనల్లో ఉన్న గట్టి గట్టి శక్తులు వాళ్ళ పేర్లు తరుచుకుంటేనే పాపాలు పోతాయి. వాళ్ళెవరు? శ్యామల, వారాగి, సంపత్కరి, అశ్వారూఢ. ఏనాటి కథ? 28 రోజుల నాటి కథ. ఇవాళ 29వ రోజు. మరి ఇంతమంది అక్కడ ఉన్నారు అంటే వీళ్ళందరూ బృహత్ సేన కాదు. ఈ బృహత్ సేన అంతా ఎవరిది? అమ్మ లలితమ్మది. వాళ్ళు ఏం చేసిన అమ్మ ప్రీతి కోసమే చేస్తున్నారు కదా. హర్షిత, ప్రహర్షిత, నందిత ఇవన్నీ చెప్పుకున్నాం. కనుక ఈ సేనలన్నీ ఆవిడివి. అందుకు ఒక్కసారి భావన చేసుకోవాలి. భండాసుర సంహారానికి బయలుదేరుతున్నటువంటి అమ్మవారి యొక్క సేనాబలం అంతా కూడా బృహత్. అది ఆ బృహత్ అనేది ఇటువైపు పరిమాణంలోనూ బృహత్తే, అంటే రాశిలోనూ బృహత్తే, వాసిలోనూ బృహత్తే. క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండిట్లోనూ అది బృహత్, గొప్ప శక్తులు. అందుకు బృహత్ సేన అన్నప్పుడు మూడు రకాలైన భావాలు స్వీకరించాలి. భాషారూప బృహత్ సేన. అయితే ఇప్పుడు ఈ కథకి భాషారూపకి ఏం సంబంధం? సంబంధం తెగినట్టుంది కదా, లేదుట. ఎందుకంటే అక్కడ చెప్పబడుతున్న వాళ్ళంతా ఎవరు? లలితతో పాటు ఉన్నటువంటి వారాహి, శ్యామల, సంపత్కరి, వీళ్ళందరూ మంత్రాదేవతలే. మళ్ళీ వీళ్ళందరూ మంత్రాదేవతలే గనక వాళ్ళు స్పందించాలన్న మంత్రమే ఆధారం. వాళ్ళు మంత్ర రూపంలో దొరుకుతారు. వారాహి మంత్రం ఉంది, శ్యామలా మంత్రం ఉంది, సంపత్కరి మంత్రం ఉంది, అశ్వారూఢ మంత్రం ఉంది. అంతేకాదు వారాహి అంగదేవత అనేటువంటి తిరస్కరణి, స్వప్నవారాహి ఇత్యాది వాళ్ళ మంత్రములు ఉన్నాయి. అలాగే శ్యామలా మంత్రదేవతలైనటువంటి లఘుశ్యామ, వాగ్వాదిని, నకులి మొదలైనవి, ఇవన్నీ సేనలు కదా, ఇవన్నీ మంత్రములే. మరి ఆ మంత్రములతోనే వాళ్ళు మనకి అనుగ్రహం లభిస్తుంది. ఆ మంత్రం అంటే భాషారూప కదా. మంత్రము చేత అధిదేవతలుగా చెప్పబడ్డ శ్రీ విద్యలోని ప్రధాన దేవతలందరూ బృహత్ సేన. ఈ పరంగా కూడా అంత చక్కగా ఉన్నది. భావాభావ వివర్జిత ఇది తర్వాత. ఇప్పుడు బృహత్ సేన అన్నప్పుడు అక్షరములు అమ్మవారైతే అక్షరములతో తయారైన శాస్త్రములు ఎన్నున్నాయి ప్రపంచంలో ఉన్న శాస్త్రాలన్నీ ఒక చోట కోట గడితే అది నిల్వ చేయడానికి మన కోటలు చాలు. అన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రములన్నీ బలమైన జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాయి. కనుక శాస్త్రములే బృహత్ సేన. అయితే ఈ శాస్త్రాలన్నిటి ద్వారా మనకు భావం తెలుస్తున్నది. కానీ అమ్మవారు ఏ భావానికి దొరుకుతారు? భావాభావ వివర్జిత. ఆవిడకి భావాభావం రెండిటికీ అతీతమే. అయితే మరి భావనాగమ్య అన్నారంటే మనకి భావం కానీ ఆవిడికి భావం కాదు. మనం భావన ద్వారా అక్కడికి వెళ్తాం. ఒక ఊరికి వెళ్ళడానికి మనం కారులో బయలుదేరాం, ఊరికి కారు అవసరం లేదు, వెళ్ళడానికి మనకు కారు అవసరం. అందుకే అమ్మవారికి భావం లేకపోవచ్చు, భావాతీతురాలు కావచ్చు, అమ్మవారికి భాష లేకపోవచ్చు, కానీ ఆవిడ చేరాలంటే మనకో భాష మనకో భావం ఉండాలి. అందుకు మనకి భావము భాష ఉంది కానీ ఆవిడకి భాష అక్కర్లేదు. కానీ మనల్ని చేరదీయడం కోసం ఆవిడే భాషా రూపంలో వచ్చింది, అది తెలుసుకోవాల్సింది. అలాగా ఆ తల్లి భాషారూప బృహత్సేన అవుతూ భాష ద్వారా శాస్త్రముల ద్వారా తెలియబడేటువంటి భావాలకు కూడా అతీతురాలు ఆవిడ, అది తెలుసుకోవాలి. యతో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా కదా. యతో వాచం అంటే భాష, మనస అన్నప్పుడు భావ, అందుకు భాషకి భావానికి కూడా అతీతురాలు ఆవిడ అని చెప్పారు. ఇప్పుడు భావాభావ వివర్జిత అనే దానికి దీనితో అనుబంధంగా అర్థం తీసుకుని ఇప్పుడు భావాభావ వివర్జితకి అసలైన మరొక అర్థంలోకి ప్రవేశిద్దాం. భావ అభావ ఈ శబ్దములకు అర్థం ఏంటి? లోకంలో భావము అంటే ఒక థాట్ అనే భావంతో వాడతాం, అక్కడికి సరిపోయింది. కానీ ఇక్కడ శాస్త్రీయ అర్థం తీసుకోవాలి. భావ అభావ, భావము అంటే ఉండుట అనర్థం, అభావము అంటే లేకుండుట అనర్థం. ఇప్పుడు అమ్మవారు ఉన్నారా లేరా? ఉన్నారు లేరు అని లేకుండా ఉన్నారు. ఈ మాట చూడండి, ఉన్నారు లేరు అని లేకుండా ఉన్నారు, ఇలా అనొచ్చా? అనొచ్చు. అదే పరతత్వం గురించి చెప్పడం. భావాభావ వివర్జిత అనడంలో ఇది అంటే ఉన్నారు అని, ఉన్నారని నువ్వు లోకంలో దేని ద్వారా నిర్దేశిస్తావు, ఇది ముందు చెప్పుకోవాలి. లోకంలో ఫలానా వస్తువు ఉందని దేని ద్వారా నిర్దేశిస్తావు? ఇంద్రియముల ద్వారాను నిర్దేశిస్తాం. ఆ వస్తువు కూడా నామరూపాలతో దొరికితేనే మనం నిర్దేశించగలం. అమ్మవారు అలా నిర్దేశించబడగలరా? అమ్మవారు అలా నిర్దేశించగలమా మనం? ఇప్పుడు ఈ మైక్ ఉంది, మైకుకు భావం ఉంది. ఇప్పుడు మైకుకు భావం ఉంది, ఇలాగ మైకుని నేను ఎలాగైతే భావముగా అంటే ఉన్నదిగా చూపించగలను, అమ్మవారిని అలా చూపించగలమా? లేమే. ఎందుకు? ఆవిడ వస్తువు కాదు గనక. కనుక ఉపాధుల వలె ఆవిడ భావా అని చెప్పలేము అన్నారు. అయితే మరి కనబడదు కదా, కనబడితే కదా భావము. ఇప్పుడు మీరు భావము లేదు అంటే కనబడదు, అప్పుడు అభావం అందాం? అభావం కూడా కాదన్నాడు ఇక్కడ. అంటే వస్తువు రూపంగా నువ్వు నిర్దేశించలేవు కానీ చైతన్యముగా ఆవిడుంది గనక ఆవిడ అభావా అని ఇక్కడ చెప్పడంలో విశేషం. అంటే వస్తు రూపంగా ఆవిడ లేదు, చైతన్య రూపంగా ఉంది. అందుకే చైతన్య రూపముగా ఉంది అన్నప్పుడు భావము, వస్తు రూపముగా లేదు అన్నప్పుడు అభావము, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే నామరూపాత్మకమైన వస్తు ప్రపంచం అమ్మవారు కాదు, ఆ ఉండడానికి ఆవిడ హేతువు. ఇది భావాభావ, ఇది చాలా ముఖ్యమైనటువంటి భావం. దీని గురించి వివరిస్తూ సామాన్య దశలో కూడా పరమాత్మ ఉన్నాడా లేదా అని అందరికి ఎందుకు సందేహం వస్తుంది? కొంతమందికి భగవంతుడు డూ అని డూ చెప్తేనే చాలా, ఒక పురుషుడు ఎక్కడ ఉన్నాడు ఒక లోకంలో, ఆయన పైనుంచి కిందని చూస్తూ ఉంటాడు, లేకపోతే ఒక నెట్వర్క్ ఉంది, ఇలా భావన చేస్తూ ఉంటాం. అలాంటి వాడు కాడు ఆయన, భగవత్ శబ్దం అలాంటిది కాదు. కనుకనే మనం కూడా మన వలనే భగవంతుని భావిస్తూ ఉంటాం. అలాంటివి ఒక్కొక్కప్పుడు ఆయన లీలగా ధరించవచ్చుగాక, ఒక నామము రూపము నిర్దేశించుకుని ఆయన కనబడవచ్చు, కానీ ఆయన దానికి లోబడడు, దానికి పరిమితుడై ఉండడు, అది తెలుసుకోవాల్సింది. అందుకే వస్తువుల్ని నిర్దేశించ వలే ఆయన నిర్దేశించలేము, అలా ఉన్నాడు అని చెప్పలేం, అదేవిధంగా లేడు అని చెప్పలేం. ఎందుకంటే ఆ లేడు ఉన్నాడు అని కూడా ఏ జ్ఞానం వల్ల చెప్పగలుగుతున్నామో ఆ జ్ఞానమే తానై ఉన్నాడు గనక, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు భావాభావ వివర్జిత అన్నది ఇంత అద్భుతమైన భావాన్ని చూపిస్తున్నది. దీని గురించి చెప్తూ నిక్కమున్ కల్లక అని మల తొల్చూలు అన్నారు నారాయణ దాస్ గారు. మల తొల్చూలు అనగానే తెలిసిపోయింది కదా కొండల రాజు గారి మొదటి కూతురు అని. నిక్కమున్ కల్లక అని, ఆవిడ సత్యము కాదు అసత్యము కాదన్నాడు. ఇది సత్యం అసత్యం ఏవ సత్యం అని చెప్పినట్లుగా ఇది వ్యవహారం. కనుక లోకము వలే సత్యం కాదు, అందుకు సత్యం కాదన్నారు ఇక్కడ. కానీ సత్యము కాదు అన్నదానికి ముందు అది పెట్టుకోవాలి, లోకము వలే సత్యము కాదు. కానీ నిజమైన సత్యం ఆవిడే గనక సత్యస్వరూపిణి, అది ఇక్కడ సత్యాసత్యముల వలె. ఉన్నది గాని ఎట్లుండునో వేల్పు, ఇది ఒక అనువాదం, ఇది చక్కటి అనువాదం చేశాడు ఆయన నారాయణ దాస్ గారు ఒకే మాటలో. ఉన్నది కానీ ఎట్లుండునో వేల్పు, ఇదిట భావభావ వివర్జిత అంటే. ఉందండి కానీ ఎలా ఉంటుందో, ఎలా ఉంటుందో అన్న మాటకు అర్థమేమిటి ఆ ఎక్స్ప్రెషన్లో? నిర్వచించలేం, అనిర్దేశ్యవపుహు అని చెప్పినట్లుగా నిర్వచించలేం. ఉంది కానీ ఎలా ఉంటుందో చెప్పలేమండి అని ఆ చెప్పడం, ఆ ఉంది కానీ ఎట్లుండునో అనే మాటే భావాభావ వివర్జిత. ఈ మాట సరిగ్గా పలికిన వాడు ఎవరంటే గజేంద్రుడు. సరిగ్గా పలికాడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు అక్కడ ఉందండి కలిమి లేములు లేక కలుగువాడు. కలిమి అంటే కలగడం, లేమి అంటే లేకపోవడం. కలగడం లేకపోవడం అనేది లేకుండా కలిగేవట. ఇందాకన్నామే ఉన్నది లేదు అని లేకుండా ఉన్నది అన్నట్టే ఆ మాట అప్పుడు గజేంద్రుడు అన్నాడుది. కలిమి లేములు లేక కలుగువాడు. చూసారా గజేంద్ర మోక్షం కూడా పై పైన చదివిస్తే భలే ఉంటుంది, కానీ లోపలకు చూస్తే అది కూడా మనల్ని నిద్రపుచ్చుతుంది అంటుంది. అట్లా కలిమి లేములు లేక కలుగువాడు. కలిమి అంటే భావము, లేమి అంటే అభావము. కలిమి లేములు లేక అంటే భావాభావ వివర్జిత అయిన తల్లి అస్పష్టంగా అక్కడ ఉంది. కలుగడే నా పాలి, మళ్ళీ అడగడం చూడండి. కలిమి లేములు లేకుండా కలిగేవాడు నా పాలిటి కలగడా అన్నారు. అంటే అర్థం ఏంటి? కలగడం అంటే అక్కడికక్కడ ఆవిర్భవించడం. ఆవిర్భవించాడు అంటే అంతకుముందుకు లేడా? అంతకుముందు ఉన్నట్లేదు, ఇప్పుడు ఆవిర్భవించడం ఎందుకు? ప్రశ్న వేయాలి. ఇప్పుడు నారాయణ అక్కడ ఒక్కసారిగా గరుత్మంతుడి మీద వచ్చాడు. రావడం అంటే అది కలగడమేగా. కలిగాడు అంటే అంతకుముందు లేడా? ఇది ప్రశ్న వేసుకోవాలి. అంతకుముందు ఉన్నవాడే వచ్చి ఒక్కసారి కలిగాడు ఇక్కడ. అంతకుముందు ఎలా ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడో, ఎలా ఉన్నాడు నిర్దేశించడం మనం. అలా ఉన్నట్టు ఇక్కడ. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మక విశ్వమయ్యను విశ్వన విశ్వం శాశ్వతనజు బ్రహ్మప్రభు ఈశ్వరుని పరమపురుషుని భజయింతున్న అన్నట్లుగా ఉన్నాడు. మొత్తం తానే. ఎలా ఉన్నాడు? అఖిల రూపులు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక అడరువాడు, అటువంటి వాడే ఉన్నటువంటి వాడు ఆయన. చూడడే నా పాటు చూపుల చూడక చూచువారుల కృప చూచువాడు, లీలతో నామరాలింపడే మరగుల మరలురింగుచు తన్ను మరుగువాడు, నాకడ్డపడరాడి నలిన సాధువులచే పడిడివారల కడ్డపడివాడు, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు. కనుక ఇక్కడ చెప్పడం ఏంటంటే, మనవలే పుట్టుట లేకుండుట అనేది లేకుండా అమ్మవారున్నారు అని చెప్పడం. మనలాంటి ఉనికి మనలాంటి అభావం అమ్మకి లేదు అది చెప్పడం. జీవ ప్రపంచానికి ఉన్నటువంటి ఉనికి నాశనము అనేది తల్లికి లేదు, అది భావాభావ వివర్జిత. అవి శాశ్వతం. శాశ్వతమైనప్పుడు కలగడం పోవడం ఎక్కడ ఉంటుందండి? శాశ్వతమైన దానికి కలుగుట లేకుండుట అనేది ఉండదు, అది ఎప్పుడు ఉంటుంది. కానీ భావము అంటే కలుగుట, అభావం అంటే కలగకుండా పోవుట. ఈ రెండు ఆవిడికి లేవు. ఎందుకంటే ఉన్నది, మరి రావడం ఉన్నది. అందుకే మళ్ళా రాలేదు ఆవిడ. అనుగ్రహించడానికి లీలగా దివ్యమంగళ విగ్రహం ధరించి వస్తుంది అవసరమైతే, చండీగానో లేక కాళీగానో లలితగానో ఏ రూపము స్వీకరించి రావచ్చు. ఆ వచ్చినప్పుడు అప్పుడే వచ్చిందని చెప్పడానికి లేదయ్యా, ముందు నుంచి ఉన్నావిడే ఈ రూపం స్వీకరించింది. ఆ భావం కలగడం కోసమే భావాభావ వివర్జిత అనే విషయాన్ని ఇంత చక్కగా చెప్పారు ఇక్కడ. అంటే శూన్యము కాదు. ఈ ఒక్క మాటలో మనకి బౌద్ధ శూన్యవాదాన్ని కొట్టిపారేశారండి. బౌద్ధులు శూన్యవాదం అని ఒక వాదం తీసుకొచ్చారు. జాగ్రత్తగా ఎలర్ట్గా అటెంటివ్గా వినకపోతే బౌద్ధ శూన్యవాదం అద్వైతం ఒకేలా కనబడతాయి. అందుకే కొంతమంది అజ్ఞానం చేత శంకరుల్ని కూడా ప్రచ్ఛన్న బౌద్ధులు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంత ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నిద్వైత ద్వైత వర్జిత వాక్యాల తర్వాత వచ్చింది, అది మర్చిపోవద్దు మనం. ఎక్కడ చెప్పుకుంటున్నాం ఇదంతా? మరి దానికే ఇది బలం కూడా, నిద్వైత ద్వైత వర్జిత అనే దానికి. అయితే శంకరులు బౌద్ధాన్ని పరాస్తం చేశారే తప్ప బౌద్ధాన్ని పునరుద్ధరణ చేయలేదు. బౌద్ధం కొంతవరకు వెళ్ళి ఆగిపోయింది. బౌద్ధం కూడా గొప్పదే, కానీ కొంతవరకు వెళ్ళి ఆగిపోయింది. అది వెళ్ళవలసింది చూపించి ఆగిపోవడమే పరిపూర్ణత కాదని చెండాడాడు ఆ మహానుభావుడు. వాళ్ళు శూన్యవాదం చెప్పారు. ఇదేమీ లేదయ్యా, అంత అంత మిథ్య, శూన్యమే అని చెప్పారట. శంకర్లు అక్కడ పట్టుకున్నారు. శూన్యము అని చెప్తున్నవాడు ఎవడన్నాడు? ఆయన గొప్ప మాట చెప్పాడు. శూన్యమని దేంతో చెప్తున్నాను అన్నాడు. శూన్యము అంటున్నవాడు కూడా ఉన్నాడు కదా, అంటే శూన్యం లేదనమాట. శూన్యాన్ని తెలుసుకుంటున్న ఒక తెలివి ఒకటి ఉందన్నమాట, అదే ప్రజ్ఞానం బ్రహ్మ. అది ఉందయ్యా అని చెప్పాడండి. అంత చక్కగా వివరించాడు చూడండి ఇక్కడ. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ చైతన్యం ఉందా లేదా? ఉంది. అదే భావాభావ వివర్జిత. కనుక బౌద్ధులు అనుకుని శూన్యము కాదు అని చెప్పడానికి అభావ వివర్జిత, అది అస్తిత్వం కలది. నువ్వు అనుకునేటువంటి దేహాదుల వలె ఉన్నది కాదు, అందుకే భావ వివర్జిత అది ఇక్కడ చెప్పడం. భావ వివర్జిత అభావ వివర్జిత కలుపుకుని భావాభావ వివర్జిత. ఒక్క మాట వ్యాఖ్యానిస్తే వేదాంత విచారణ అవుతుంది. వ్యాఖ్యానము అంటే విచారణ, అంతేగాని అర్థం తెలుసుకొని అప్పుడప్పుడు రిఫర్ చేసుకునేది కాదు. ఎందుకంటే బ్రహ్మం ఎలా దొరుకుతుందంటే నిత్య విచారణ వల్ల. జ్ఞాన మార్గం అంటే విచారణ, 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 ఇది తెలుసుకోవాలి. అందుకే కర్మ మార్గంలో ధర్మం ఉండాలి, ఉపాసనా మార్గంలో భక్తి ఉండాలి, జ్ఞాన మార్గంలో విచారణ ఉండాలి, ఇది తెలుసుకోవాల్సింది. ఉపాసన మార్గాలకు భక్తి లేకపోతే జడం, కర్మ మార్గంలో ధర్మం అనేది లేకపోతే అది దెబ్బతీస్తుంది. జ్ఞాన మార్గంలో విచారణ, నిరంతరం బుర్రకు పని పెడితే అది జ్ఞాన మార్గం అండి. అయితే అంత బుర్రకు శక్తి లేదు కనుక ఉపాసనని దన్ను పెట్టుకుని బుర్రకు పని పెట్టాలి, అది తెలుసుకోవాల్సింది. అది ఆధారం పట్టుకోవాలి. మనం ఇటు నుంచి అటు దాటలేము, అప్పుడు పడవో లేదా బ్రిడ్జో కావాలి కదా. అదేవిధంగా మనకి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడానికి భక్తితో కూడిన ఉపాసన ఆలంబనం కావాలి. అందుకే లలిత ఉపాసన చూపిస్తూ విచారణ చేయిస్తూ ఉపనిషత్తుల్లోకి మనకి తీసుకుపోతుంది వశిన్యాది వాగ్దేవతల యొక్క అనుగ్రహం. అది ఇక్కడ చూపిస్తున్నారు. కనుక భావాభావ వివర్జిత అనేది కుంకుమ వేయాల్సిన నామమే కాదు, ఆలోచించాల్సిన నామం. ఇవన్నీ కూడా విచారణకు పనికొచ్చే నామములే. శాస్త్రము శాస్త్రము ఇది స్తోత్రముగా మాత్రమే అనుకోవద్దు. శాస్త్రము అయితే మీరు ముందు స్తోత్రంగా కుంకు పూజ చేసుకొస్తే కానీ శాస్త్రం వినరు. అందుకు ముందు చేసుకురావాలి, తర్వాత వినాలి. అందుకే అందరి చేత ముందు అలవాటు చేయించారు స్తోత్రంగా. బాగా అలవాటు అయిపోయింది, ఇప్పుడు కూర్చోండి విచారణ చేయండి అని చెప్పాడు. చివరి వరకు అంతేనండి, ఇది తెలుసుకోవాల్సింది. రామాయణానికి ఎన్నాళ్ళు అలా పువ్వులు వేస్తాం, చదవద్దు అప్పుడప్పుడు అలాగేది. సరే, అందుకు సుఖారాధ్య తర్వాత. అయితే భావాభావ వివర్జిత అయిన తల్లి ఉందో లేదో అనేది నువ్వు నిర్దేశించలేనిది, దీన్ని బట్టి తెలిసిపోయింది. ఆ తల్లిని ఆరాధించడం చాలా సుఖంటాయి. చూసారా ఎంత చక్కటి మాట సుఖారాధ్య. ఇది కూడా మనకి ఇదివరకు చెప్పుకున్న వాటిలోకి తీసుకెళ్ళిపోండి. ఇదివరకు అంటే ధ్యానగమ్య వలనే మన అనేకం చెప్పుకున్నాం, అందులోకి ఇప్పుడు సుఖారాధ్య కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఇది కూడా ఉపాసనా సంబంధమైనటువంటి గొప్ప సాధన. అమ్మవారిని సుఖంగా ఆరాధించాలి. సుఖముగా ఆరాధింపబడునది అన్నారు ఇక్కడ. ఇది చాలా విశిష్టమైన శబ్దం. ఇది ఆరాధనలో ఒక సుఖం ఉందండి. అలా సుఖంగా ఆరాధిస్తేనే చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మన ముఖం చాలా విచ్చుకుని రండి భోజనం చేయండి అంటే చాలా బాగుంటుంది. అంతేగాని వచ్చిన వాళ్ళకి మనం భోజనం పెట్టాలా అని కష్టమంతా చూపించామనుకోండి, వాళ్ళకి తినబుద్ధి అయ్యదు. వాళ్ళకి చెప్పేటప్పుడు మీకు వండి పెట్టడం ఏమీ కష్టం కాదండి, సుఖమే, మాకు పరమానందమే అనే ఎక్స్ప్రెషన్ ఇస్తామా లేదా ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర? ఇస్తుంటారా? చాలా సంతోషం ఇస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళకి తృప్తి కలగదు. ఇంటికి వచ్చిన వాడికి పెట్టేటప్పుడే మాకు చాలా మీరు రావడం చాలా ఆనందంగా ఉందండి అనాలి. అంతేగాని మీరు వచ్చారా కష్టపడతామండి అంటే పాపం మీకు కష్టమవుతుందండి, మరి కష్టపడకుండా అన్ని తేలిగ్గా వస్తాయండి అన్నాడు అనుకోండి, మరి తినబుద్ధి వస్తుంది వాళ్ళ ఇంట్లో. కొందరు ఫ్రాంక్గా మాట్లాడతామని ఇలా అంటూ ఉంటారు. ఫ్రాంక్గా మాట్లాడేవాడు ఇంటికి ఎవడ అతిథిగా వెళ్ళడు, తెలుసుకోండి. ఇక్కడ పోనీ ఏదో అంటుంటాం కదా. అలాగే కొంతమంది తప్పనిసరి పూజలు చేసేవాళ్ళు ఉంటారండి, వాళ్ళకి నామం చాలా అవసరం. సుఖంగా చేయండి అయ్యా పూజ, సుఖంగా చేయండి. సుఖంగా ఎలా చేయాలో త్యాగరాజస్వామి వారికి తెలుసు. తులసీదళములతో సంతోషముగా పూజింతన్నాడు ఆయన మహానుభావుడు. మనకు తులసీదళములతో పూజింతు తెలుసు, ఆ మధ్యలో తెలీదు ఏది సంతోషముగా. పూజ చేసేటప్పుడు ఏదొస్తుందో దాన్ని సంతోషంగా పుచ్చుకోవడానికి సిద్ధం, కానీ పూజను సంతోషంగా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పూజ వల్ల ఏమొస్తుందని అడుగుతారు, కానీ పూజయే ఆనందం అనే భావం ఎంత గొప్పగా ఉంటుంది. అలా సుఖంగా ఆరాధిస్తే ఆ ఆరాధన అమ్మ తీసుకుంటుంది. ఈ ఆరాధ్య అనే శబ్దములన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఎలా చేస్తే అమ్మ స్వీకరిస్తుంది అని దీంట్లో చెప్తారు. అలా నువ్వు సుఖముగా ఆరాధన చెయ్యి. భావన గమ్య, భావిస్తే దొరుకుతుంది. అంటే భావించు, భావం లేదండి లేకపోతే అమ్మ దొరకదు. అంతే, ఫ్రాంక్గానే చెప్పాలన్న విషయం. అలా సుఖారాధ్య, నువ్వు సుఖంగా ఆరాధించాలి అంటే ప్రీతిగా, సుఖముగా ప్రీతిగా అది అర్థం. అసలు అమ్మ ఆరాధనే చాలా సుఖం. ఎప్పుడు లేచి పూజ చేస్తానా అన్నంత ఉత్సాహం ఉండాలి ఆరాధకుడికి, అది చాలా ప్రధానం. అంతేగాని ఏం చేస్తామండి, ఎప్పుడో తొందరపడి పూజ చేసుకున్న దీక్ష తప్ప చేయక అంటారు, అది లాభం లేదు. అందుకు సుఖముగా ఆవిడకి తెలిసిపోతుంది ఏ భావంతో. అందుకే అమ్మవారి పూజ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే క్రమంలో మొట్టమొదట అమ్మవారికి శ్యామలాదేవి ఉంది కదా పరివార దేవత, ఆ శ్యామలాదేవికి రథం ఉంది. ఆ రథ సారథి పేరు హసంతిక. హసంతిక అంటే చిరునవ్వుకి అధిష్టాన దేవతట. హసంత హసితాలాపే మాతంగి పరిచారికే అని ముందు ఆ తల్లికి నమస్కారం చేస్తారట. హసంతి ఆవిడ పేరు. అంటే ఆవిడ పేరు ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. శ్యామలాదేవరు వాగ్దేవి, ఈవిడెవరు నవ్వుదేవి. ఈ రెండు చూస్తుంటే నవ్వుతూ మాట్లాడటం అనమాట. ఎంత బాగుంది చూడండి, కొంతమంది వచ్చారా కూర్చోండి అంటారు, తెలిసిపోతుంది మనకి. మాట్లాడేటప్పుడు ఆ నవ్వు ఎంత గొప్పగా చేస్తుందని అదే రామచంద్రమూర్తి గురించి చెప్పండి, స్మిత భాషి స్మిత పూర్వ భాషి అంటారే ఆ చిరునవ్వు. అలాగే అమ్మవారి ముందు కూర్చున్నప్పుడు కూడా నవ్వుతో హాయిగా పూజించాలండి ఆనందంగా. అందుకు నా మొహానికి అది చేత కాదే అని హసంతీదేవిని బతిమాలతారట, కొంచెం వచ్చి కూర్చో అమ్మ అని ఆవిడ బతిమాలి అప్పుడు ప్రారంభం చేస్తారని. సుఖంగా హాయిగా పూజ చేయడానికి దేవతల అనుగ్రహం కావాలండి. ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు నెగిటివ్ పవర్స్ బయట లోపల కూడా కొడుతూ ఉంటాయి, మనకు తెలియదు. అందుకే ఆ నెగిటివ్ పవర్స్ పోవాలని ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమిబారకాహ అంటారు. ఆ వచ్చి కూర్చుంటే అసలు మూడ్ కూడా సరిగ్గా ఉండదు, అందుకు హ్యాపీ మూడ్ అంటారు. అందులో ఈరోజు ఆ హ్యాపీ హ్యాపీ అని ఏవో అనుకుంటూ ఉంటారు కదా, తెలుసుకోండి అసలు హ్యాపీ మూడ్ ఇక్కడ ఉన్నది. ఆ హ్యాపీ మూడ్ అనేది ఏది ఉందో అదే సుఖం. ఆ తల్లి ఆ అసంత హసితాలపై మాతంగ పరిచారికే ఆవిడ ఉండాలండి. ఆవిడ వస్తే మొత్తం నీ పూజంతా సుఖంగా చేస్తాం. ఆ అమర్చుకోవడంలో ఉన్న సుఖం, అమ్మవారికి సమర్పిస్తున్నప్పుడున్న భావం చూడండి. మేము గురుదేవుల్ని చూసాం, ఆ గురుదేవుల్ని వారు అమ్మవారి పూజ చేసినప్పుడు చూడాలి. ఆ ముచ్చట ఆ చేసేటప్పుడు ఆనందం కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటాయి వాళ్ళకి. ఆ శ్లోకాలు చదివినప్పుడు కంఠం గద్గదమైపోతుంది. అలాంటి గురుదేవుల్ని చూసాం కనుక ఇలా మాట్లాడగలుగుతాను మనం. అలాంటి భావములు మహాదేవానందనాథ ఆయన మహా గురుదేవుని స్మరించుకుంటున్న ఇక్కడ మా గురుదేవుల్ని చూసాం ఎప్పుడు స్మిత భాష అన్నట్టు అనుభూత ఆనందంగా, అది సుఖారాధ్య. ఆ సుఖంగా ఆరాధిస్తూ ఉంటే ఆ ఆరాధన పుచ్చుకుంటుంది అని చెప్పడం సుఖారాధ్య, సుఖముగా ఆరాధింపబడుతున్నది. ఇది ఒక భావం. ఇప్పుడు ఇంకో భావం చూడాలి. అసలు భగవద్ ఆరాధన ఎప్పుడు కష్టము కాదు. మనం అనుకుంటాం ఎంతో కష్టపడాలండి అని. సృష్టిలో అతి సులభం అదేనండి. అతి సులభం భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడమే, మిగిలినవన్నీ అతి కష్టం. అందుకు మన అతి కష్టాల కోసం అతి కష్టాలు పడిపోయి, అతి సులభమైన దానికోసం కొంచెం కూడా ప్రయత్నం చేయకుండా, అతి కష్టాల కోసం కష్టపడడం వల్ల శరీర శక్తులన్నీ క్షీణించిపోయి చతికిలు పడిపోతున్నాం. మొట్టమొదటి సుఖంగా పట్టుకుంటే సులభంగా ఆ తల్లిని, అసలు బాధలు ఉండేవి కావు మనకి, సుఖంగా ఆరాధించవచ్చట అమ్మవారిని. నువ్వు ఏ పద్ధతిలో ఆరాధించవచ్చు అయ్యా, అమ్మవారిని ఆరాధించాలంటే సంపద ఉండాలి కదండి. మరి రోజు నివేదనలు చేయాలి, పదార్థాలు ఇవ్వాలి, సంపద ఉండాలి కదా. అవునా? సంపద లేకపోయినా ఆరాధించచ్చట. సంపద లేదని ఆరాధన ఆపదక్కర్లేదట. అందుకే మనకి ఎంత చక్కగా యథాశక్తి యథాసంభవ ద్రవ్యై సపర్యాక్రమం నిర్వర్తయిష్యే అని అంటాం. యథాశక్తి యథాసంభవ ద్రవ్యై, ఉన్న శక్తితో. అంతే, పూజ కూర్చునేటప్పుడు ఇంకా మరి నువ్వేం సమకూర్చుకోగలిగేవో, సమకూర్చేవో కాదు సమకూర్చుకోగలిగేవో. అమ్మవారు కూర్చొని అగీరా అంటే పెట్టగలమా నిజానికి? ఆవిడికి మనం పెట్టగలమా? ఆవిడికి ఇవ్వగలిగినవి మన దగ్గర ఉంటాయా? మనం ఇచ్చేవే ఆవిడ భావించాల్సింది తప్ప మనం ఇవ్వగలిగేటంతా ఆవిడికి కావలసిన మనం ఇవ్వలేము. అందుకు మనం ఏం చేయగలం? మనం ఏమి ఇవ్వగలమో అది. అందుకే యథాశక్తి, శక్తి వంచన లేకుండా, అది చాలా ముఖ్యం. యథాశక్తి అనేది ఆవిడికి వాడికి తెలుసండి. మనం అన్నిటికంటే తక్కువ చేసేది భగవంతుడికే, ఆయనకే ఎక్కువ చేయగలగాలట. యథాశక్తి, శక్తి వంచన లేకుండా చేయాలి. అది ఎంత సులభం అసలు! ఇంతగా లోకంలో ఎవరైనా యథాశక్తి చేస్తే సంతృప్తి పడే వాళ్ళు ఉన్నారా చెప్పండి? సృష్టిలో మీరు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అన్నప్పుడు వారు అవసరానికి తగ్గట్టు ఇవ్వాలి తప్ప మీరు ఇవ్వగలిగినంత ఇస్తే తృప్తి ఉండదు వాళ్ళకి. తృప్తి ఉండదు, సరిపోదు కూడా. పాపం వాళ్ళు మానవలేగా. ఒకరికి పాపం బాగా ఆకలేసింది, మీ దగ్గరకు చెంచాడు, భోజనం ఉంది, ఇదే నేను ఇవ్వగలనండి అని మీరిస్తే వాడు తృప్తి పడు అంటే ఎక్కడ తృప్తి పడతాడండి? వాడు కొంత తీవ్రమైన ఆకలి ఉన్నది, మీరు ఇచ్చింది ఆ మాత్రం, వాడు ఎలా తృప్తి పడతాడు? తృప్తి పడ్డు. అందుకే లోకంలో వాళ్ళని మహాకష్టం సుఖపెట్టడం మహాకష్టం. ఒకడు ఒక కోట్ల కొరిది యజ్ఞం చేయడానికి సిద్ధపడ్డాడు, వచ్చాడు మన దగ్గరికి, అడిగాడు, మనం ఇవ్వగలిగింది 10 రూపాయలే, 10 రూపాయలు ఇచ్చి తృప్తి పడండి అంటే వాడు యజ్ఞం ఎక్కడ చేస్తాడండి? వాడు జరగదు అక్కడ. ఇలా లోకంలో ఎవరిని కూడా మీరు ఇవ్వగలిగినంత ఇచ్చి తృప్తిపరచలేరు. ఇది తెలుసుకోండి, ఎవరిని తృప్తిపరచలేరు లోకంలో, ఇది అసాధ్యం. నువ్వు ఏ ఇవ్వగలిగినంతే ఇచ్చి తృప్తిపరచగలిగేది కేవలం అమ్మవారిని మాత్రమే. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆవిడొక్కరే నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చమ్మా ఇంతే అంటే తృప్తి పడుతుంది, ఎవరు తృప్తిపడరు. ఎందువల్ల? ఇది ప్రశ్న వేసుకోవాలి. ఆవిడకి పదార్థాలు అవసరం లేదు గనక, అదొక్కటి. ఇక్కడ ఆవిడ పదార్థావసరం లేదు. ఇక్కడ అవతల వాడికి అంత ఆకలి ఉన్నప్పుడు నువ్వు వింతిస్తే వాడికి ఎందుకు తృప్తి కలగలేదు? ఈ పదార్థం వాడికి సరిపోదు, వాడికి పదార్థావసరం ఉంది. అమ్మవారికి పదార్థం అక్కర్లేదు. మరేం కావాలి? ప్రేమ కావాలి, ఆ భావం కావాలి. అందుకే సమర్పించేవాడి యొక్క భావాన్ని అమ్మవారు స్వీకరిస్తున్నారు గనక ఆ భావం నిష్కపటంగా చేసి నువ్వు ఏది సమర్పించినా అది స్వీకరిస్తారు. లేకపోతే ధనం లేక బాధపడుతున్నటువంటి రాఘవనారాయణ శాస్త్రి గారు నీరు మాత్రమే నైవేద్యం పెట్టారట. ఆయన అదే తాగేవారు, తెలుసుకోండి. తాను తాగడే, తాను తినడానికి పిండి పదార్థాలు, అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలండి? అరటిపండు పెడితే సరిపోతుందా అని అడుగుతారు ఒకరు. వీడు తినడానికి అరటిపండు సరిపోతుందా? వీడు తినడానికి మాత్రం పద్యభక్ష పరిమాణాలు, అమ్మవారికి పెట్టడానికి అరటిపండు సరిపోతుందా? పటిక బెల్లం పెడితే సరిపోతుందా అండి అని అంటే ఇంత చేసి నైవేద్యం ఎగ్గొట్టడం, ఇది వచ్చింది బాధ. కానీ అలా కాదు. అందుకే శక్తి వంచన లేకుండా నువ్వు చేయగలిగింది చేస్తే ఆవిడ సంతోషపడుతుంది. అదే అండి ఆ తల్లి యొక్క గొప్పతనం. అందుకే మనకు రామచంద్రమూర్తి ఉడతా భక్తులు ఇదే కనబడుతుందిగా. ఉడత సేతువు కట్టగలిగినంత శక్తి దానికి లేదు, కానీ అది చేసిన పని ఏమిటి? సేతువు కట్టడానికి ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎలా చేసింది? శక్తి వంచన లేకుండా చేసింది. ఎంత శక్తి వంచన లేకుండా చేసినా హనుమంతుడు మొదలైన వాళ్ళు చేసినంత చేయలేదు. ఆ బ్రిడ్జికి ఏమీ పనికిరాదు ఆవిడ చేసింది. ఇంకెవ్వడూ పట్టించుకోడు. లేకపోతే అంతంత మహానుభావులు అంగదుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు వీళ్ళందరూ కొండలు కొండలు మోసుకొస్తుంటే ఎక్కడో మూల ఉడత అలా పైకి పైకి దిగుతూ ఉంటే ఎవడు పట్టించుకుంటాడండి ఆ సందట్లో? ఎవడు పట్టించుకోలేదు. అక్కడ ఒక్కడు పట్టించుకోలేదు. అటు విభీషణుడు పట్టించుకోలేదు, ఇక్కడ హనుమంతుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒక్కడు పట్టించుకున్నాడు రామచంద్రమూర్తి. ఈవిడ చేసింది నాకేం పనికొస్తుందని ఆయన కూడా అనుకోలేదు. నిజమే, ఉడత సాయాన్ని సేతుకు పనికిరాదు, కానీ ఉడత యొక్క భక్తిని చూసి వెంటనే పట్టుకున్నాడు, చూసి ఆనందించాడు. అందుకే భగవంతుని సేవించడం ఏమీ కష్టం కాదు, నువ్వు ఎంత చేయగలవు అంత చేయి, అనవసరం కష్టపడకు. అది చెప్పండి సుఖారాధ్య. ఆఖరికి ఏదీ లేకపోతే సుఖంగా అమ్మవారు ఆరాధన చేయించండి. సుఖారాధ్యలో గొప్ప విషయం ఏంటంటే అంతర్యాగము ద్వారా ఆరాధింపబడుతున్నది అనేది ప్రధానమైన అర్థం ఇక్కడ. మనం ఎంత బాహ్యార్చన చేసినా భావార్చనే చాలా ప్రధానం అమ్మవారికి. అంటే ప్రధానార్చన ఏమైంది? భావం. భావానికి ఏం కష్టపడాలండి? కొంత అది కూడా లేకపోతే భావదారిద్ర్యం అంటారట. భావానికి ఏం కష్టపడక్కర్లేదు, చక్కగా కూర్చుని అమ్మవారిని ధ్యానిస్తూ నీ కూర్చుని చక్రాల్లోనే అమ్మవారిని ధ్యానించు. షట్చక్రాల్లో నీ హృదయ చక్రంలో ధ్యానించు, నీ భ్రూమధ్యంలో ధ్యానించు. ఆ భావనకి అమ్మవారు సంతోషపడుతున్నారే, అది సుఖారాధ్య. అందుకే భావన మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః. ఆ మాటలు ఎప్పుడైనా మనం ఒక్కసారి భావించుకున్నాం కనీసం నామాన్ని, అమ్మా భావనా మాత్రము చేతనే సంతృప్తి చెందే తల్లి, ఇంకేం కావాలండి? సృష్టిలో ఎవడు భావించినంత మాత్రాన సంతృప్తి చెందడండి, ఒక్క భగవంతుడు తప్ప. అంతేగాని ఎవరో మన దగ్గరకు వస్తే మిమ్మల్ని రోజు భావిస్తున్నామండి అని నువ్వు మురిసిపోవడం కానీ వాడే సంతోషించడం, కానీ నువ్వు భావిస్తే సంతోషించేది అమ్మవారే. అందుకే ప్రపంచంలో ఎవరైనా సరే మనం అనేక మార్లు చెప్పుకున్నాం, మనసిస్తే పుచ్చుకునేది ఒక్క అమ్మవారు, ఇంకెవ్వరు పుచ్చుకోరు. మన ఊరికనే మనసిస్తా రా అంటాం, మనసు పుచ్చుకో అంటాం, కానీ ఎవడు పుచ్చుకోడు. ఎవడికి కావాలి అని పనికి వాళ్ళు మనసు అంటారు. ఇప్పుడు తాంబూలం పెట్టాడు పైన దక్షిణకే ప్రధానం, తాంబూలానికి కాదు. అలాగే మీరు మనసు పెట్టినా దానితో పాటు ఇచ్చే పదార్థమే ప్రధానం ఇక్కడ. అమ్మవారికి అది ప్రధానం కాదు, ఇదే ప్రధానం. అందుకే మనసిస్తే పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఆ మాత మాత్రమే, ఇది తెలుసుకోండి. అంత సుఖంగా ఆరాధింపబడుతున్నప్పుడు సుఖారాధ్య, ఇదంతా కూడా భావనాత్మకమైన పూజకి. దీనికి ఒక అందమైనటువంటి తెలుగు సేత చేశారు మహానుభావులు నారాయణదాస్ గారు. మృక్కిన జాలు బులుపు కొనుడి వేల్పు అన్నాడు ఇక్కడ. బులుపు కొనుడి అంటే పులకరించి ఆనందించేది అని అర్థం. మృక్కిన జాలు బులుపు కొనుడి వెల్పు, ఆ మాత్రం మృక్కితే చాలు ఆనందపడిపోతుందట, నమస్కారం మాత్రం చేతనే అన్నారు ఇక్కడ. అలాగే వడి సులువుగా కొలువందగు జేజే అన్నారు ఇక్కడ. వడి సులువుగా కొలువందగు జేజే, వడి అంటే తొందరగానే, సులువుగా తొందరగాను సులభంగాను పూజ చేస్తే చాలు అనుగ్రహిస్తుంది, తొందరగా అనుగ్రహిస్తుంది కూడా. అందుకు ఆవిడ పూజ చాలా సుఖము, పూజిస్తున్నప్పుడే ఆనందము. అందుకే భావనా మాత్రమైన ఉపచారములతోనే తృప్తి చెందునది, ఇది దీని యొక్క అర్థం. భావన ఏమీ కష్టం కాదు కదా, అది శుభకరి. అలా పూజ చేస్తే ఏమిస్తుందమ్మా? సుఖారాధ్యాయి వెంటనే వారికి శుభములు కలిగిస్తుంది. శుభములంటే నీ ఇష్టం ఎన్ని పెట్టుకో అన్ని దీనికి ఎందుకు వస్తుంది, మేలు కలిగించేవన్నీ ఇస్తుంది, శుభములన్నీ కలిగిస్తూ ఉంటుంది. శుభకరి శుభ సంకల్పములు, చిట్ట చివరికి శుభ ఆచరణలు, శుభ ఫలములు, అన్ని శుభంకరమైనవన్నీ. అసలు నీ బుద్ధిలోకి అశుభాన్ని రానివ్వదు, నీకు ఫలాల్లోకి అశుభాన్ని రానివ్వదు. ఒక్కొక్కప్పుడు అమ్మ భక్తులకి దుర్మార్గం చేయాలని మనసులో ఆ మాత్రం తట్టినా అది క్రియారూపం ధరించకుండా అమ్మ ఆపేస్తుంది రండి. తన భక్తుల చేత అశుభం చేయనివ్వదు ఆవిడ. అందుకు భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. అందుకు శుభకరి శుభములనిచ్చు తల్లి, శుభముల్ని కలిగించినది. సుఖారాధ్య యొక్క ఫలితం ఇది చూపిస్తున్నారు. శోభనా సులభాగతి, ఇది నిజానికి రెండు నామాలుగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, శోభనాయై నమః సులభాగత్యై నమః అని. శోభనస్వరూపురాలు శుభస్వరూపురాలుని. అయితే శోభనా నామం గతంలో ఒకసారి వచ్చింది, అందుకు శోభనని వేరే నామంగా చెప్పడానికి మనస్కరించక పునరుక్త అవుతుందేమోనని శోభనా సులభాగతి కలిపి చాలామంది ఒక నామంగా చెప్పారు. అలా అనుకున్నా ఒక అర్థం ఉన్నది, విడిగా చెప్పినా తప్పు లేదు. ఎందుకంటే సహస్రనామ స్తోత్రంలో ఎప్పుడు కూడా పునరుక్తి దోషం కాదు గనక శోభన అని మరొకసారి అనుకోవచ్చు. ఎందుకంటే శుభకరి పక్కన శోభన చెప్పడంలో విశేషం ఏమిటి అంటే శుభములు ఇచ్చే తల్లికి శుభము స్వభావముగా ఉన్నది అని అర్థం. ఆవిడ శుభాలు ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో నువ్వు అడిగేవి కానీ మధ్య అయిపోయింది అయ్యా అని అడుగుట. మనం చెప్పుకున్నట్టు సూర్యుడికి కాంతి ఇవ్వడం కష్టం లేదు, ఎందుకంటే కాంతే ఆయన గనక. అందుకే అమ్మవారికి శుభాలు ఇవ్వడం కష్టం కాదు, ఎందుకంటే శుభమే ఆవిడ గనక. అందుకు శోభన అంటే శుభస్వరూపిణి అని దీని యొక్క అర్థం. ఇప్పుడు శోభనా సులభాగతి అనే మాటకి మరొక అర్థం చెప్పవచ్చు. శుభస్వభావం కలిగిన వారికి సులభంగా లభించే పరమపదము అమ్మవారంటే. శుభస్వభావం కలిగిన వారి శోభనులు. అందుకే అమ్మ ఆరాధనకి మనం శోభనులంగా మారాలి, శోభ తెచ్చుకోవాలట. శోభ అంటే చక్కగా ముఖమంతా అలంకరించుకోమని కాదు, నిజంగా అమ్మవారి పూజకు అలా కూర్చోవాలటండి. అమ్మ పూజ ఎలా చేయాలో చక్కగా చెప్తారు. తనని తాను అలంకరించుకుని స్వయం అలంకృత్య అంటారు ఇక్కడ. తనను తాను అలంకరించుకుని కూర్చోవాలట. అందుకని పూజ చేయాలని పొద్దుట్టించి ఆయాస పడిపోయి అడ్డుకునే వాళ్ళు, అబ్బా మీరుండండి పూజ చేయాలని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి మొహంతో పాడు చేసుకుని ఇల్లంతా కంగాళీ చేసి వీళ్ళ మొహంతో చెమట ఒడ్చుకుంటూ జుట్టు చింపిరి చేసుకుని పిచ్చి చీర పిచ్చి పంచో కట్టుకుని ఎదురుగా కూర్చుని అమ్మ పూజ అంటే ఆవిడకి ఇష్టం లేదుట. ఆవిడ ఎదురుగా నువ్వు కూర్చున్నావా, ఎదురుగా కూర్చున్నవాడు చూసింది ఏమిటా వేషం, వెళ్ళి చక్కగరా చక్కగరా ఏంటి వాడు మొహం చూస్తే అలా ఉంది అంటుందండి. ఆవిడ ఎదురుగా కూర్చున్నావా లేదు చెప్పండి. చక్రం ముందో బొమ్మ ముందో కూర్చోలేదుగా, ఎదురుగా కూర్చున్నాం. బొమ్మ ముందు కూర్చున్నావు అనుకున్నప్పుడు ఎందుకు అంత టైం వేస్ట్? అమ్మ ముందే కూర్చున్నావు, బొమ్మ ముందు కూర్చోలేదు నువ్వు. మరి అమ్మ ముందు కూర్చున్నప్పుడు అమ్మ అడుగుతుంది, ఏంటి మొహం, వెళ్ళ చక్కగా రా అంటే స్వయమలం కూర్చా, నువ్వు శుభంగా తయారయ్యి, చక్కగా శుభంకరమైన చిహ్నములు ధరించు. శోభన అంటే ఇది మంగళకరమైన చిహ్నములు ధరించాలి. అందుకే బోసు నుదురుతో కూర్చోకు అని చెప్తారు అక్కడ. విభూతి ధారణ, కుంకుమ ధారణ ఇవన్నీ చేసుకుని చక్కగా నవ్వుతూ ఇంకా తాంబూలం కూడా వేసుకోమని చెప్తారండి. అది చక్కగా తల జడ వేసుకుని లేదా అందంగా ముడి వేసుకుని, అంతేగాని ఇలా వేలాడేసుకుని చెప్పలేదు అక్కడ. శుభకరంగా తయారేయాలి. అందుకే పారాన్ని పెట్టుకుని పసుపు రాసుకుని ఇవన్నీ చేసుకుని అలంకారాలు చేసుకుని అమ్మవందు కూర్చుంటారు. ఇలా మంగళకరంగా తయారైన వాళ్ళని శోభనులు అని అంటారు. ఆ శోభనులుగా పూజ చేసేవాళ్ళు సులభంగా అమ్మ అనుగ్రహంతో పరమపదాన్ని పొందగలరు. అంటే శోభనులకు సులభముగా లభించేటటువంటి పరతత్వము, ఇది దీని యొక్క తెలుగు అనువాదం. మరొక్కసారి చెప్పుకుందామా, శోభనులకు సులభముగా లభించే పరతత్వము అంటే అమ్మవారు సులభంగా లభిస్తారట, కానీ కండిషన్ నువ్వు శోభనుడివై ఉండాలి. అది ఇక్కడ ఆవిడ అత్యంత దుర్లభ, అత్యంత సులభ. ఎవరికి సులభ? శోభనులకు. శోభనులు అంటే ఇందాక చెప్పినట్టు బాగా అలంకరించుకున్నవారు అంతేనా? అయితే తప్పే. శోభనులు అంటే ఇక్కడ అంతరంగము మొదలుకుని బహిరంగము వరకు అంతా మంగళకరమైన భావాలు కలవాళ్ళు, మంగళకరమైన స్వభావం కలవారు. ఇది కావాలి. అందుకే 10 మంది మేలు కోరేవాడే శోభనుడు. అంతేగాని 10 మంది నాశనం కోసం కూర్చోడు, నువ్వు అమంగళుడివి. ఎందుకంటే లోకం ఎవరిది? అమ్మవారిది. కానీ అమ్మవారి లోకం బాగుండాలి అనుకో, అప్పుడు అమ్మ సంతోషిస్తుంది. మన ఇల్లు బాగుండాలనుకున్న వాడిని మనం ప్రేమిస్తాం, కానీ నువ్వుంటే చాలు, నువ్వు కొప్ప కొల్లేరైనా పర్వాలేదు అంటే వాడిని ఎవరిని పట్టించుకుంటారా అని. అమ్మవారి గృహం ఇదంతా, అందుకు అందరూ బాగుండాలి. అందుకు ఎప్పుడు ఇంకొరకు మంచి చేయడం అనే స్వభావం మనకు ఉండాలి. మంచి చేస్తూ ఉండాలి, మంచి చేసే ఆలోచన ఉండాలి. ఈ రెండూ కలిగిన వారినే శోభనులు అంటారు. ఇది అసలైన మరొక అర్థం. అలాంటి శోభన స్వభావం కానీ నీకు కలిగి ఉంటే అప్పుడు నువ్వు సుఖంగా అమ్మవారిని భావనారూపంగా ఆరాధన చేస్తే అప్పుడు సులభంగా తన యొక్క పరతత్వాన్ని అమ్మ ఇస్తున్నది. అది శోభనులకు సులభమైన గతి. ఇది తెలుసుకోవాల్సింది. ఇది కూడా మనకు సాధనాపరమైన ఒక అద్భుతమైన వాక్యమే. అందుకు అమ్మ ఆరాధకులకు ఉండవలసిన లక్షణములు, సుఖముగా ఆరాధించగలిగే లక్షణం ఒకటి, శుభముగా ఆరాధించగలిసిన లక్షణం ఒకటి. ఇది అర్థం కావాలంటే శుభారాధ్య అని మార్చుకోవచ్చు దీన్ని. కనుక సుఖారాధ్య, శుభారాధ్య. అలాంటి వారికి సులభంగానే పరతత్వం లభిస్తుంది. వాళ్ళకేం కష్టం కాదండి, అంత సులభం. ఆ తల్లి చూసారు అమ్మను పొందడం ఎంత సులభము. నువ్వు అందుకే సుఖంగానే అమ్మవారిని పొందొచ్చు, కష్టపడక్కర్లేదు. సులభంగా పొందొచ్చు, సుఖంగా పొందొచ్చు. ఉండవలసిన స్వభావం మాత్రం ఇదే. అందుకే ప్రేమపూర్వకమైన భావన, మంగళకరమైన స్వభావము, ఆచరణ ఇవి కలిగిన వారికి అమ్మ అనుగ్రహిస్తున్నది. ఇంతవరకు మనకు అమ్మవారి యొక్క ఆ మంత్రాది రూపము, మంత్రముల ద్వారా నామముల ద్వారా చెప్పబడుతున్నందుకు ఆవిడ నామరూపాలకే పరిమితం అనుకోకు. నామరూపములతో నిన్ను అనుగ్రహిస్తున్నా వీడు భావాభావ వివర్జిత అయ్యే సుమా. అలాంటి తత్వాన్ని నువ్వు సుఖముగా సులభంగా ఆరాధించవచ్చు అని ప్రతిపాదన చేసి ఇక్కడి నుంచి రాజ్యలక్ష్మి మంత్ర విశేషములు చెప్పబడుతున్నాయి. రాజరాజేశ్వరి నుంచి సాగర మేఖల వరకు రాజ్యలక్ష్మి మంత్ర విశేషములు. ఇది తెలుసుకోవాల్సింది. ఇది నిజానికి ఎవరైనా ఉన్నత స్థితి కావాలనుకున్న వారు వీటిని పారాయణ చేయవచ్చు. ఇదిగో ఇలాంటి ఉత్సాహం ఉంటాను నాకు తెలుసు. మరి ఏం చేస్తా, అన్ని ఉత్సాహాలు అమ్మవారు ఇస్తున్నారు ఇక్కడ. వశిన్యాది వాగ్దేవతలు మనకు కావలసినవన్నీ ప్యాక్ చేసి ఇచ్చారండి. నాకు వేదాంతమై కావాలి, ఎందుకు తీసుకో, సూపర్ మార్కెట్ ఏది కావాలంటే అంత ఉన్నది ఇక్కడ. వేదాంతం కావాలంటే ఎందుకు కల్పవృక్షం అని మాట్లాడితే అర్థం కావు, ఏది బాగుంటాయి. కనుక ఏది కావాలంటే అది ఇస్తుంది అమ్మ ఇక్కడ. ఇంతవరకు వేదాంత చర్చ చేశారు, సాధనా పద్ధతి చేశారు, ఇప్పుడు ఈ రాజరాజేశ్వరి అనే శబ్దంతో ప్రారంభమవుతుంది. ఇందులో ప్రతిపాదింపబడుతున్న దేవత రాజ్యలక్ష్మీ దేవత. అసలు లక్ష్మీ బీజమే శ్రీకారం కదా. ఆ శ్రీ ప్రధాన బీజంగా కలిగినటువంటి మహామంత్రం షోడశి. అందుకే మహాలక్ష్మి మంత్రమే షోడశి. మహాలక్ష్మి అంటే ఈవిడ త్రిపుర సుందరీ రూపిణి అయి సమస్త దేవతాత్మిక అయినటువంటి మహాలక్ష్మి, శ్రీ సుప్తాధిదేవత అని చెప్పుకున్నాం కదా. అందుకు మనకి నృపవేష్మగతానంద అని ఒక నామం ఉంది. నృపవేష్మగతానంద, రాజుల ఇళ్లలోకి వెళ్ళడానికి ఆనందంట. దీని అర్థమేంటి అంటే ఆ రాజుల ఇళ్లల్లో ఉండేటువంటి కళ ఈవిడ అని అర్థం. ఇక్కడ ఆ కళ ఉంటేనే వాడు రాజు అయ్యాడు, అది కూడా తెలుసుకోవాలి. లేకపోతే వాడు ఎక్కడవుతాడు అని. అమ్మ అనుగ్రహం ఎవడి మీద పడిందో వాడు అంత గొప్పవాడు అవుతాడు. అందుకే ఈ నామముల వరుసలో ఇందులో కూడా సాధనాపరమైన అంశములు చాలా గొప్పగా చూపిస్తారు. అమ్మ కృప ఎంత గొప్పదో. మొత్తానికి లలితమ్మ ఎవరికి ఏమి కావాలి అంటే వాళ్ళు ఏమి అడిగారో అది ఇస్తుంది కాదు, ఆ జీవుడికి కావలసినవన్నీ సమకూర్చి ఉత్తమ గతిని కూడా ఇస్తున్నది. అందుకే శ్రీ విద్యే భోగమోక్షకరీ విద్య, అది మర్చిపోరాదు మనం, భోగమోక్షకరీ విద్య. అందుకు అమ్మవారు ఎందుకురా ఇవన్నీ, మోక్షం మాత్రమే ఇస్తాను అనదండి. ముందు పిల్లాడికి ఓహో నీకు ఇవన్నీ కావాలనుకుంటున్నావు కదా, అన్నీ సమృద్ధిగా ఇస్తాను, ఇస్తూ ఇవే గొప్పవని మురిసిపోకు నాయనా, పరతత్వం ఒకటి ఉంది, దానికి కావలసిన జ్ఞానం ఇస్తా, వివేక వైరాగ్యములు ఇస్తా అని అవి కూడా ఇస్తూ మోక్షం ఇస్తుందండి. అంత గొప్ప తల్లి తల్లి. ఈ తల్లి ఏంటంటే ఎంత చక్కని తల్లి అంటే చాక్లెట్ తినిపించి లెక్క చేయించి మార్కులు వేయించి మనల్ని ఉత్తీర్ణులు చేయగలిగిన తల్లి. అలా మనకి ఇగము పరము రెండు ఇస్తోంది. అందుకే ఈ రాజ్యలక్ష్మి అనేటువంటి మాటకి ఆ తత్వావిష్కరణ జరుగుతోంది. ఇది సాక్షాత్ షోడశీ విద్యగానే ఆవిష్కరిస్తున్నారు. అందుకు షోడశీ విద్యాధి దేవతనే రాజరాజేశ్వరి అని అంటారు. రాజరాజేశ్వరి అన్నా, లలితాదేవి అన్నా, కామేశ్వరి అన్నా, కామాక్షి అన్నా ఒక్కరే. ఇది తెలుసుకోవాల్సింది. ఇవన్నీ ఒకే మంత్రం యొక్క స్వరూపం, అది ప్రధానమైన అంశం. అందుకు ఆ రాజరాజేశ్వరి అయినటువంటి తల్లి యొక్క స్వరూపం షోడశీ మంత్రావిష్కరణమే. షోడశీ మంత్రం అనగానే రెండు, ఇహల్లో కావలసినవన్నీ సమృద్ధిగా ఇస్తూనే మోక్షాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తుంది. అయితే బ్రహ్మవేత్తలైనటువంటి వారికి మాత్రమే తెలుసు అసలు రాజ్యం అంటే ఏమిటో. స్వరాజ్యం భోజ్యం సామ్రాజ్యం వేదమంత్రం చెప్తోంది, అదయ్యా స్వరాజ్యం. ఇప్పుడు ఆ పరంగా కూడా అర్థం ఉంది దీనికి. అందుకే ఓహో ఇదంతా ఉన్నత స్థితికి ఇచ్చే నామాలు అనట, అయితే మాకు అక్కర్లేదండి అనద్దు. ప్రతివాడు కూడా ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితినే కోరుకోవాలి. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాం, దీనికంటే ఇంకా ఈ ఆధ్యాత్మిక సాధనలో ఇంకా ప్రగతి సాధించి ముందుకెళ్ళాలి అనుకుంటే దానికి కూడా ఈ నామాలు సహకరిస్తాయి. అందుకే ప్రతి వారికి ఎదుగు బొదుగు లేకుండా బతుకు అనుకుంటే ఈ నామాలు కరదీపికలా పనికొస్తాయి. దీనికి కూడా మునిపటి వలనే శ్రీమాత్రే నమః సంపుటితం చేసుకుని చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజపీఠ నివేశిత నిజాశ్రిత నుంచి అలా క్రమంగా చిట్ట చివరికి సాగరమేఖల వరకు కలుపుకుని మళ్ళీ శ్రీమాత్రే నమః అంటే అదొక సంపుటి. ఇది పారాయణ చేసుకునే వాళ్ళకి రకరకాల కామ్య ప్రయోగములకు లలిత ఎలా పనికొస్తుందనే దానికి చెప్తూ ఆనుషంగికంగా చెప్పేటువంటి ఒక మాట రాజరాజేశ్వరి. ఇది మాట చెప్పుకోవాల్సింది. ఆవిడ రాజరాజులకు ఈశ్వరిట. ఈ మాట చెప్పేటప్పుడే సుప్రీం, ఆవిడ మించిన తత్వం మరొకటి లేదు అనే దాని వాక్యం. అందుకే మహానుభావులకైతే ఆ రాజరాజేశ్వరి అన్న మాటకు ఒక సమాధి స్థితి పొందుతారండి. ఆ మాటలో ఉందా గొప్పతనం అంతా. రాజ రాజ ఈశ్వరి మూడున్నాయి ఇక్కడ. రాజులంటేనే గొప్పవారు, పాలించే వాళ్ళని రాజు అంటారట. ఎందువల్ల అంటారు అంటే భారతం గొప్ప మాట చెప్పింది నిర్వచనం, రంజకత్వాత్ రాజా. రంజింపజేస్తాడు గనక రాజు. రంజింపజేస్తాడంటే బఫూన్ వేషం వేసుకుని మనందరినీ ఎంటర్టైన్ చేస్తాడు కాదు ఇక్కడ అర్థం. రంజింపజేయుట అంటే అర్థం మనల్ని పోషింపజేస్తాడు, లోటు లేకుండా చూస్తూ ఉంటాడు, అందుకు రాజు. రంజకత్వాత్. ఇంకోటి రాజతే ఇతి రాజా, ప్రకాశించువాడు, అందరికంటే గొప్పగా అన్నిట్లోనూ గొప్పగా ఉన్నటువంటి వాడిని రాజు అంటారు. కొందరు సంపదలోనే రాజు అవుతారు, కొందరు సమర్థతలో రాజులు, కొంతమంది జ్ఞానములో రాజులు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రాజులు, అన్నిట్లో రాజులు కొందరు ఉంటారు. అలాంటి రాజు ఎవరంటే రాజలలామ రామచంద్రమూర్తి, అన్నిట్లోనూ రాజు మనకి. మొత్తానికి ఆయన రాజరాజేశ్వరుడే, అది వేరే విషయం. మొత్తానికి రాజులు అనగానే గొప్పగా ఉండువారు, అందరినీ ఆనందింపజేయువారు, ఇది అర్థం. ఇలాంటి పనిచేసే బాధ్యత కొందరికి అప్పగించింది అమ్మవారు. అలాగా మనకి ప్రపంచంలో కూడా ఒక పెద్ద రాజు ఉంటాడు, సామ్రాట్. వాడి కింద సామంతులు చాలామంది ఉంటారు. ఎలాగైతే మనకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉన్నదో అలాగే సామంతులందరూ ఉంటారు, అందరినీ కలుపుకుని పైన ఒకడు ఉంటాడు సార్వభౌముడు. ఇప్పుడు అమ్మవారు ఈ సామంతుల్లాగా అందరినీ నియమించిందట ఒక్కొక్కరిని. వారు వారెవరు అంటే వాళ్ళందరూ మనకు రాజులు, దిక్పాలకులు, వీళ్ళందరినీ రాజులు అంటారు. మన భూలోకంలో కొంతమంది మనపై అధికారాలు చెలాయించే వాళ్ళంటే వాళ్ళని మనం రాజులు అనుకుంటుంటాం, కానీ వీళ్ళ పిల్లలు కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి కనుక వాళ్ళని పోని రాజరాజులు అనుకుందాం. ఈ దిక్పాలకులు లోకపాలకులు వీళ్ళు రాజరాజులు, వాళ్ళనే రాజులంటే అప్పుడు రాజరాజులు ఎవరవుతారంటే బ్రహ్మవిష్ణు మహేశ్వరుల్ని రాజరాజులు అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. బ్రహ్మవిష్ణు రుద్రుల్ని రాజరాజులు అంటారు, అంటే దేవతలందరికీ వాళ్ళు దేవుళ్ళు అని, వాళ్ళ ముగ్గురికి మహేశ్వరులు అని పేరున్నది. అందుకే రాజరాజులు అనగా బ్రహ్మవిష్ణు రుద్రులు. వారికి కూడా ఈవిడ ఈశ్వరి అంటే వారికి కూడా నియామకురాలు ఈవిడే, ఆవిడ నియమించిన ప్రకారంగానే వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకు యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విద్దేవై సదా సేవిత అని చెప్పినట్లుగా ఇక్కడ రాజరాజులైన బ్రహ్మ విష్ణు రుద్రాదులకు కూడా నియామకురాలు. ఈశ్వరి అంటే నియామకురాలు, ఇది ఒక అర్థం. ఇక రాజరాజ అనే శబ్దాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే కుబేరుడికి రాజరాజు అని పేరు. నిజానికి చాలామంది ఫేవరెట్ గాడు ఆయననండి, ఆయన కృప ఉండాలి సృష్టిలో. అందుకే రాజరాజు అందుకే రాజాధిరాజాయ ప్రసగ్యసాగినే మంత్రం చెప్తాం కదా, నమో నమో వైశ్రవణాయ కుర్మహే. వైశ్రవణుడు అంటే కుబేరుడు, ఆయనకు సంబంధించిన మంత్రం ఇది. అందుకు రాజాధిరాజ అంటే ఆయనే. అందుకు రాజరాజ ఈశ్వరి అంటే ఆ మహాలక్ష్మీదేవి ఉన్నదే ఆవిడ రాజరాజైన కుబేరుడికి కూడా నియామకురాలు. అంటే అతను కేవలం క్యాషియర్ మాత్రమే, అమ్మవారి డబ్బంతటి జాగ్రత్త చూసి ఎవరికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో చూస్తూ ఉంటాడు, వాడికి ఇవి నియామకురాలు అది అనమాట. అందుకు రాజరాజేశ్వరి అంటే కుబేరుడి యొక్క వాడికి కూడా నియామకురాలు అని. ఇది రాజరాజార్చిత నామం దగ్గర కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ స్త్రీ విద్యల్లో 12 విద్యల్లో కుబేర విద్య అని ఒక విద్య చెప్పబడుతున్నది కనుక దాన్ని కూడా స్మరించుకోవాలి. ఇక్కడ మన విద్య చంద్ర విద్యలాగా కుబేర విద్య, కుబేరుడు కూడా శ్రీ విద్యోపాసకుడై ఈ విధంగా ఉన్నాడు. ఆ కుబేర సంబంధమైన రహస్యములు మొత్తం ఈ నామ పరంపరలో వస్తాయి. మనకి ద్రవిడ దేశంలో కుబేరలక్ష్మి ఆరాధన ఒకటి ఉంది, దానికొట్టు మంత్రం చెప్తారు. కొంతమంది ఇళ్లలో కుబేరలక్ష్మి ఫోటో కనిపిస్తుంటుంది, మనకు తెలియదు కానీ తెలిస్తే ప్రతి ఇంట్లో పెట్టుకుంటాం. అంతకంటే ఇంకేం కావాలి? అయితే ఈ కుబేరలక్ష్మి ఆరాధన అంత ఇక్కడ ఉందండి. ఆ రాజరాజేశ్వరి ఇక్కడ నుంచి కనబడుతున్నది ఆ కుబేరలక్ష్మీదేవి. రాజ్యలక్ష్మి అనేది మొత్తం ఈ నామాలకు ఉన్నటువంటి అధిష్టాన దేవత రాజ్యలక్ష్మి, అది వస్తుంది మనకు ఎలాగో. అందుకు రాజరాజేశ్వరి అంటే ఇప్పుడు ప్రధానంగా చెప్పుకున్న అర్థమును సమీక్ష చేసుకుంటే, షోడశీ మంత్రస్వరూపిణిని ఒకటి, సమస్త లోకపాలకులకు కూడా పాలకురాలు అనొకటి, లోకపాలకులైన దేవతలకు నియామకులైన బ్రహ్మ విష్ణు రుద్రాదులకు కూడా నియామకురాలను ఒకటి, మూడు అర్థములు చెప్పుకుంటూ కుబేర విద్య అయినటువంటి శ్రీ విద్యను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు అని మొత్తం 4 రకాల భావాలు స్వీకరిస్తూ రాజ్యదాయిని. తర్వాత ఏది దొరికితే మనం ఆనందంగా ఉంటామో, అందరికంటే గొప్పగా ఉంటామో అదే రాజ్యం. రాజభావమే రాజ్యం కదా, ఇందాక రాజా అన్నప్పుడు ఏం చెప్పుకొని తెచ్చుకోవాలి. ఆ రావిడ రాజ్యం ఇస్తుందిట రాజ్యదాయిని అంటే. ఎవరు లలితాశాస్త్రం చదువుతారో వాళ్ళు తప్పకుండా ఏదో మినిస్టర్ అయిపోతారు, రాజు అయిపోతారని కాదు ఇక్కడ అర్థం. వాడింట్లో అయినా వాడు రాజు కావాలి కదండి, వాడి మాట చెల్లుబాటు కావాలి, వాడు చేసే పని విజయవంతం కావాలి, వాడికి ఆనందం కలగాలి, వాడి వల్ల 10 మందికి ఆనందం కలగాలి. ఆ స్థితే గొప్ప స్థితి. అలాంటి రాజ్యదాయిని అంటే ఉన్నత స్థితినిచ్చినది, ఆనందకరమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని రాజ్యం అంటారు, దానినిచ్చినది రాజ్యదాయిని. అంతేకాదు ఇక్కడ మనం భావన చేసేటప్పుడు సమస్త లోకములు భావన చేయాలి, ఈ సమస్త భువనములు భావన చేయాలి. ఎందుకంటే ఆవిడ రాజరాజేశ్వరి అంటేనే భువనేశ్వరి స్వరూపం. ఆవిడ భువనములన్నిటికీ ఈశ్వరి. అప్పుడు ఎన్ని రాజ్యములు ఉన్నాయో పరిశీలించమన్నాడు. ఈ రాజ్యముల పేర్లు తలుచుకోవడం కూడా గొప్ప క్షేమమే. మనకు మహాసంకల్పాలలో చెప్పినట్లు ఇక్కడ ఎన్నెన్ని రాజ్యములు ఉన్నాయో చూడండి, ఒక్కొక్కరికి వివరిస్తున్నాడు. ఇక్కడ అష్టదిక్పాలకుల రాజ్యములు ఉన్నాయట. ఇంద్రుడికి రాజ్యం అమరావతి, అమరావతి తెలుసు కదా, ఇక్కడది కాదు అది. ఇంద్రుడి రాజ్యం అమరావతి. అగ్నిదేవుడి యొక్క రాజ్యం పేరు తేజోవతి. యమధర్మరాజు యొక్క రాజ్యం పేరు సంయమిని. నిరుతు యొక్క రాజ్యం కృష్ణాంగన. వరుణుని యొక్క రాజ్యం శ్రద్ధావతి. వాయువు యొక్క రాజ్యం గంధవతి. కుబేరుడిది అలకావతి లేదా అలకాపురి. ఈశానునికి యశోవతి. ఇప్పటి వరకు తెలిసింది. ఇంకా పైన ముగ్గురున్నారుగా, వారికి బ్రహ్మకి సత్యలోకం, విష్ణునికి వైకుంఠం, ఈశ్వరునికి కైలాసం. ఇవన్నీ కూడా రాజ్యములే. వాళ్ళు ఆయా లోకాల్లో ఉంటూ ఆ లోకధర్మాన్ని అనుసరిస్తూ ఈ లోకాలు నడుపుతున్నారు అంటే ఈ రాజ్యదాయిని. వారికి ఆయా లోకములు, ఆ లోకముల ఇందు స్థితి ఇచ్చినది ఈ తల్లి. ఇదంతా భువనేశ్వరి విద్యను భావన చేయడం, సమస్త లోకాల్ని విడివిడిగా చూడడం, సమస్త లోకాల్ని సమిష్టిగా అమ్మ ఎలా పాలన చేస్తుందో గ్రహించడం అనేది ఈ రాజ్యదాయిని నామంలోని విశేషం. రాజ్యవల్లభ తర్వాత విషయం ఇది. రాజ్యములకు ఈవిడ వల్లభురాలు. వల్లభ అంటే నాయకురాలు అని ఇక్కడ ప్రధానమైన అర్థం. అందుకు సమస్త రాజ్యములకు ఈవిడ వల్లభురాలు. రాజ్యాలు ఇస్తుందంటే ఎవరిని బతిమాలు ఇస్తుందండి ఈవిడ? మనం ఎవరికైనా ఇవ్వాలంటే ఇంకోటి బతిమాలు తేవాలి. ఈవిడ ఎవరిని బతిమాలక్కర్లేదు, అన్ని రాజ్యములు ఆవిడవే. అందుకు సమస్త రాజ్యములకు ఆవిడ వల్లభురాలే. ఇక్కడ వీళ్ళని ఈ లోకంలో నియమించింది అంటే ఇంకా ఇది మీదేనాయినా నేను జోక్యం చేసుకోను అని అనలేదు ఆవిడ. మీకు ఈ లోకములు ఇచ్చినా ఈ లోకములకు కూడా నేనే నియామకురాలనందుట. అందుకే విడివిడిగా ఇన్ని రాజ్యములు కనబడుతున్నా అన్ని రాజ్యములకు వల్లభురాలు ఆవిడ. కనుక ఏ రాజ్యం ఆ రాజుకు అప్పగించేసి ఆవిడ ఎక్కడో కూర్చోలేదండి, ఇక్కడ కూడా ఆవిడ కంట్రోల్ ఉంది. ఇది తెలుసుకోవాలి. అందుకే ప్రతి రాజ్యము ఆవిడిదే. ఆ రాజ్యములన్నిటికీ విడివిడిగా కూడా ఆవిడే నాయకురాలు. అందుకే రాజ్యవల్లభ. వల్లభ శబ్దానికి మరొక అర్థం ఏంటంటే ప్రియమైనది అని కూడా అర్థం ఉన్నది. అందుకే రాజ్యవల్లభ అంటే సమస్త రాజ్యములకు ప్రియము చేయునది, ప్రియము కలిగించున్నది అని అర్థం. ఆవిడ పని ఏమిటంటే అన్ని లోకాల్లో ఉండే వాళ్ళకు కూడా కావలసినవి సమకూర్చుతూ ఆనందం కలిగించే తల్లి గనక రాజ్యవల్లభ అని చెప్పబడుతుంది. అయితే ఎంత ఆనందం కలిగించాలి అంటే ఎందువల్ల కలిగిస్తుంది? మనం ఎవరికైనా ఒక ఆనందం కలిగించాలంటే 2 కారణాలు ఉంటాయి. అవతల వాడి వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే కలిగిస్తాం, లేదా పుణ్యం వస్తుందనైనా కలిగిస్తాం. అమ్మవారికి 2 లేవు. మరి ఇంత ఎలా కలిగిస్తోందండి సమస్త లోకమునకు? అంటే ఆవిడ దగ్గర ఉన్నది గొప్ప దయ అండి, ఆ దయ వల్ల ఈ లోకానికి ప్రీతి కలిగిస్తోంది, ఏలుతోంది అని. అందుకు రాజత్ కృపా, ఇది ఇంత రాజ్యమును ఏర్పరిచి నడపడానికి కారణం రాజత్ కృప. రాజత్ అంటే ప్రకాశిస్తున్నా అని ఇందాక చెప్పుకున్నాం, గొప్పదైన గొప్పదైన దయ. అమ్మ దయ ఎలాంటిది అంటే కృప అంటే మామూలుగా సరిపోదండి, రాజత్ కృప, అంతకు మించిన మరొక కృప లేదు. ఆ కృప ఎక్కడ కనబడుతోంది? అమ్మ రాజత్ కృప, కృప ప్రకాశిస్తోంది. అందుకే రాజత్ అనే శబ్దంలో విశేషం ఏంటంటే గొప్పదని మాత్రమే కాదు ప్రకాశిస్తోంది. ప్రకాశిస్తోంది అంటే కనిపిస్తోంది అమ్మ దయ అన్నాడు. ఇక్కడ ఎక్కడ కనిపిస్తోంది? ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ కనిపిస్తోందిరా అన్నాడు. ఎక్కడ కనిపించట్లేదు నాన్న అని అడిగిన ఎవరు? చూసారా, ఇంకేం కావాలి, అక్కడే తెలిసిపోయింది ఆయనకి. ఎక్కడ కనిపించట్లేదు ఆయనకి, అది తప్ప ఏది కనిపించట్లేదు ఈయనకి. ఇప్పుడు మనం ఎవరు వైపోద్దాం? ఆశ ప్రహ్లాదు వచ్చేద్దామనే రాగలమా, అది ఆలోచించాలి, రావాలి. రాజత్ కృప ఎక్కడ చూసినా కనబడుతుంది. ఎక్కడ చూసినా అంటే అయ్యో ఎప్పుడు ఇలాగే వెలుగుంటే ఈ పిల్లలు ఎక్కడ పడుకుంటారు చూడండి. తల్లి ఆ రాత్రి పిల్లలు పడుకున్నప్పుడు వచ్చి అయ్యో లైట్ ఆపేస్తుంది, బెడ్ లైట్ వేస్తుంది, దుప్పటికి ఎప్పటికప్పుడుకు పడుకో అని కొడుతుంది. అలా మనకి పగలంతా పనిచేశాక రాత్రి అనే చీకటిని తీసుకొచ్చి లోకాన్ని నిద్రపుచ్చుతోంది. దయ కాదు, మొత్తం పగలుంటే ఏమైపోతాం, పోనీ అలాగ నలాగ పడుకోబెట్టి రాత్రి ఉంటే ఏమైపోతాం, మళ్ళీ లేపుతోంది సూర్యరూపంతో. ఒక్కసారి ఆయన చూడండి ఎంత కృప ప్రోగు చేసి పొద్దున మూట కట్టుకొస్తున్నాడు. అంత చక్కటి బంగారు కొండ ఆ వస్తువు ఎన్ని చేస్తున్నాడు ఆయన మహానుభావుడు. ఆ సూర్యుల్లోంచి కృప కురుస్తోంది మన మీద, మన మీదేనా, సర్వజీవకోటి మీద కురుస్తోంది. అలాగా అక్కడ చూపిస్తున్నది సూర్యుల్లో, ఇంకా భూమి ఎందు ఎంత దయ చూపిస్తుంది. మనం నిలబడగలుగుతున్నాం అంటే ఆవిడ అలా పట్టు కూర్చోవడం వల్లే కదా. ఒక్కసారి ఇంక నా వల్ల కథ వదిలేసింది అనుకోండి, ఏమేయం మనం. కనుక దయని ఫీల్ అవ్వడం ఎలాగో చెప్పడం కోసం ఇక్కడ రాజత్ కృప. రాజత్, రాజత్ అంటే ప్రత్యక్షముగా కనిపిస్తోంది, అది ప్రకాశించుతున్నది అంటే అర్థం. అది నీవు ఫీల్ అవుతున్నావు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అదని తెలియట్లేదు, అది చెప్పడం. ఇవి బాగా ఇప్పుడు గురించి తెలిస్తే ఆఖరి నామ దగ్గర గట్టిగా తగులుతుంది, ఇప్పటి నుంచి బాగా తెలుసుకోవాలి. అందుకే రాజత్ కృప, ఇక గాలి, అది లేకపోతే ఏమైపోతాం. కనుక ఒక్కటి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే సూర్యుడిని చూసాం, భూమిని చూసాం, అలా అన్నిటిని చూడండి. చూస్తూ ఉంటే ఇవన్నీ ఎలా కనబడ్డాయి? ఇవన్నీ అమ్మ దయారూపములుగానే కనబడుతున్నాయి. ఇప్పుడు అమ్మ దయ ఎక్కడుంది? అంతటా ఆవిడే. కనుక ఆవిడ కృప ఎక్కడో ఒక మూల దాగి లేదు, అది ప్రకాశిస్తూ కనిపిస్తోంది. కనుక రాజత్ కృప, ఇన్ని లోకాలు ఏర్పరచడం, ఆ వ్యవస్థను చేయడం, ఇదంతా ఎందువల్ల చేసింది? దయ. ఆవిడ దయే లోకాలు ఏలుతోందండి, ఆవిడ దయే లోకాలు ఏలుతోంది, ఏలుతున్న దయే. అందుకు ఆ దయే ఈ లోకంలో ఆ ఏలుబడిన సిస్టమ్ తీసుకొచ్చి నడిపిస్తున్నది. అందుకే ప్రపంచ వ్యవహారం అంతా అమ్మ దయ, అందుకు రాజత్ కృప. ఈ మాట అంత విశేషమైనది. ఆ దయతోనే తనను ఆశ్రయించిన వాళ్ళని తీసుకొచ్చి పైన కూర్చోబడుతుందట. రాజపీఠ నివేశిత నిజాశ్రిత, ఇది చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. రాజత్ కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత, బో సరిగ్గా రాజత్ కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. రాజపీఠములో నివేశిత అంటే కూర్చోబెడుతున్నా అని అర్థం. ఎవరిని కూర్చోబెడుతోంది? నిజాశ్రిత, తనను ఆశ్రయించినటువంటి భక్తులని రాజపీఠంలో కూర్చోబెడుతుందండి. రాజపీఠం అంటే ఇందాక చెప్పినట్టు గొప్ప స్థానము, ఇంతే. తన భక్తుడు ఎలాంటి వాడైనా అమ్మవారిని ఆశ్రయిస్తే తీసుకెళ్లి పైన కూర్చోబెడుతుందట. ఆవిడ ప్రతిజ్ఞ పట్టింది. వేదంలో అమ్మ మాట ఒకటి కనబడుతుందండి, వాగ్దేవి చెప్తున్న మంత్రం. అదేంటంటే యం కామయే తం తముగ్రం కృణోమి తం బ్రహ్మాణం తం ఋషిం తం సుమేధాం, మంత్రం అది. ఇంకా చాలా విశేషం ఉంది. నేను ఎవరిపై ప్రీతి కలిగి ఉంటానో వారిని ఉగ్రుణ్ణి చేస్తానందట. ఉగ్రుడంటే మనకు ఉగ్ర అంటే అబ్బో భయంకరం. ఉగ్రుడు అనే మాటకి ఏంటంటే ఉత్కృష్ట స్థితిలో ఉన్నవాడు ఉగ్రుడు, అందరికంటే మించిపోయేవాడిని ఉగ్రుడు అంటారు. సాధారణ శివుణ్ణి వాడిని ఉగ్రుడు అన్నప్పుడు అర్థం ఏంటంటే అందరికంటే గట్టి బలం చూపిస్తాడు కనుక ఉగ్రుడు అన్నారు ఇది. అందుకు నన్ను ఎవడైతే ఆశ్రయిస్తున్నాడో వాడిని ఉగ్రుణ్ణి చేస్తాను అని వేదంలో ప్రతిజ్ఞ పట్టిందండి అమ్మ. ఉగ్రుణ్ణి చేస్తానంటే గొప్పవాడిని చేస్తాను, అంతేకాదు తమ బ్రహ్మాణం వాడిని బ్రహ్మని చేస్తానందుట. బ్రహ్మాణం కరోమి అంటే అర్థం జ్ఞానిని చేస్తాను, వాడిని ఋషిని చేస్తాను ఆవిడ చెప్తోంది, వాడిని మేధావిని చేస్తాను. కొందరు చూడండి పనికిరాడనుకుంటున్నారేమో వీడిని తీర్చిద్దాను చూడండి అంటారు. అమ్మ తీర్చిదిద్దుతాను అనదు, అలా చేసేస్తానని చెప్తుంది. అంత గొప్పగా చెప్పండి, ఆవిడ తలంచుకోగలగాలే కానీ ఎవరిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టగలదండి. అందుకే ఏమి చేతకాని వాడు కూడా అమ్మను ఆశ్రయిస్తే సర్వసమర్థుడైపోగలడు, ఆవిడకి ఆ శక్తి ఉంది. శక్తి ఆవిడ కదా, చేయగలదుట. అందుకే పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు, సూర్యుడాతండు వదాన్యుడాతడు, వివేకయాతడు కళావిదుండతడు, ధన్యుడతండు మనోజ్ఞమూర్తి, ఎవ్వండు భవత్కృపాకలన వైభవ లక్ష్మికి పాత్రుడిందిరా అంటాడు శ్రీనాథ మహాకవి. అమ్మా, నీ కృప ఎవడ మీద పడుతుందో వాడు పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు సూర్యుడాతండు, నీ కృప కలిగితే చాలమ్మా వాళ్ళందరూ అంత స్థితికి వెళతారు అని. అందుకే రాజత్కృప రాజపీఠ నివేశితని జాస్త్రత. ఇప్పుడు మనం పురాణ ప్రమాణము వేద ప్రమాణం రెండు చూపించాం. వేదంలో తల్లి మాట అండి అది, నేను ఎవరిని అనుగ్రహిస్తానో వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతా అంది. అందుకే రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఇప్పుడు ఒకటి తెలిసిపోయింది, ఇందాక చెప్పినటువంటి రాజులందరూ ఆ పొజిషన్స్లో ఎలా ఉన్నారు అంటే అమ్మవారిని ఆశ్రయించడం చేత వాళ్ళ స్థానములు ఎందున్నారు. ఇది చెప్పేటప్పుడు నువ్వు కూడా అమ్మను ఆశ్రయిస్తే నీకు ఏ స్థితి ఉన్నతమో యోగ్యమో అమ్మ తప్పకుండా ఇస్తున్నది. అందుకే రాజపీఠ నివేశిత నిజాశ్రిత అనేటువంటి మాటకి మునుపు రాజత్ కృపా చెప్పడంలో ఔచిత్యం చూడండి. ఆ స్థితి ఎందుకు ఇస్తున్నదంటే వీడు పెద్ద గొప్పవాడనా, వాడు పుణ్యాత్ముడనా, అవన్నీ చూడలేదు. ఆ నిష్కపటంగా తన పాదాలను ఆశ్రయించాడే, ఆశ్రయించిన దానికి ఒక్కసారి దయ పుట్టి రాజపీఠ నివేశిత నిజాశ్రిత అటువంటి తల్లి రాజ్య లక్ష్మీహి తర్వాత చూపిస్తున్నారు. ఈ దీనికి కూడా అర్థం ఏంటంటే ఇందాక వివిధములైన రాజ్యములు చెప్పారు కదా, ఈ రాజ్యములన్నిటా వ్యాపించిన లక్ష్మి రాజ్య లక్ష్మీహి. ఇది తెలుసుకోవాల్సింది. ఈ సమస్త రాజ్య లక్ష్మీహి అంటే భూమి మొదలుకుని బ్రహ్మలోకం వరకు ఉన్న సర్వలోకముల్లో ఉన్న సంపదలు ఆ తల్లే. అందుకే మహానుభావుడు ఆ లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఇంద్రుడు చెప్తాడు, అమ్మా స్వర్గే చ స్వర్గలక్ష్మీస్తం మర్త్య లక్ష్మీశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ, అంతేనా కైలాసే పార్వతి త్వంచ క్షీరోదే సింధు కన్యక. అది అక్కడి నుంచి మొదలుకుని ఆఖరి కైలాసం మొదలుకుని వైకుంఠం బ్రహ్మలోకం చిట్ట చివరికి ఇక్కడ వరకు మర్త్య లోకేషు అక్కడ వరకు, అంతేనా మన ఇళ్లలో కూడా గృహలక్ష్మి గృహే గృహే ఇలా సర్వమునందు కూడా వ్యాపించున్నది. అందుకు రాజ్యలక్ష్మి అని చెప్పడంలో సమస్త లోకముల్లో వ్యాపించున్నటువంటి ఉన్నత స్థితిలో ఉంచుతూ ఆనందం కలిగించే లక్ష్మి రాజ్యలక్ష్మి. ఈ తల్లి అనుగ్రహం ఉన్నటువంటి వారు తప్పకుండా ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉంటారు. అందుకే రాజత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీహి అన్నప్పుడు సర్వరాజ్య సంపత్ స్వరూపిణి అనే భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. కోశనాథ చతురంగ బలేశ్వరి, ఈ రెండు మాటలు చూడండి ఎంత చక్కగా చెప్పాడు. రాజ్యానికి ఉండవలసిన ప్రధానంగా రెండేనండి, ఈ రెండు ఉంటే నేనే చేయొచ్చు. ఒకటి కోశములు అంటే భాండారం, భాండారం ఖజానా, అది బాగా ఉంటేనే కదా ఏదైనా సాధించగలడు. ఒకవేళ ఎలాంటి దుష్ట రాజునైనా కిందకి దించాలి అంటే వాడిని సామంతో దానంతో కంట్రోల్ చేయాలంటే కోశం బాగుండాలి, అంతే కదా. అందుకు రాజ్యం బాగా జరగాలన్న కోశం ఉండాలి, కనుక రాజుకు ప్రధానం కోశం. అలాంటి ఆ కోశం బాగుండాలంటే కోశనాథ, వాడు కోశం అంతా బాగు చేస్తుందట. రాజ్యానికి ఉండవలసిన వనరులన్నీ అమ్మవారు ఎంత సెట్ చేసి పెట్టారో చూడండి ఇక్కడ. అందు కోశములకు నాథ అని వివరిస్తున్నారు. ఈ రాజ్య కోశములన్నీ ఇక్కడ కుబేరుడి దగ్గర ఉన్నాయట, కొన్ని నిధులు అవి ప్రతిపాదన జరుగుతున్నాయి ఇక్కడ. ఈ నిధులు ఆధారం చేసుకుని ఆయన ఐశ్వర్యాన్ని నింపుతూ ఉంటాడండి ప్రపంచమంతా కూడా. కుబేరుడు అనగానే మనకు ఆయనకి ఏదో ఒక సిటీ ఉన్నది, అక్కడ ఒక గల్లా పెట్టుంది ఊహించుకోవద్దు. ఇక్కడ కుబేరుడు అనేది ఒక శక్తి. ఈ ప్రపంచంలో సంపదలు పొందించడానికి ఆయన దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి. అది 9 నిధి దేవతలు ఉంటారు, 8 సిద్ధి దేవతలు ఉంటారు. వీళ్ళు ఆ నిధి దేవతలు కుబేరుడు అండర్లో ఉంటారట. వాటి ఆధారంతోనే అన్నీ సంపదలు తయారు చేయగలడు. నిధి అంటేనే తరగని గని, అంతే కదా. ఆ తరగని ఒక శక్తి ఉంది నిధి శక్తి అని. ఆ నిధి శక్తులు 9 ఉంటాయట. ఈ నిధి శక్తులు తీసుకుని అనేక సంపదలు తీసుకొస్తాడు. కనుక వారి కోశం ఏది, ఆ నిధులే అతని కోశములు. ఆ నిధులన్నిటికీ తల్లి ఇవిడు కుబేర లక్ష్మి కదా, కుబేర విద్య చెప్తున్నారు. అందుకే నిధులు ఇవన్నీ కూడా కోశములు అని చెప్పబడుతున్నాయి. అలాంటి కోశములు మొత్తం 9. ఈ నిధి దేవతలు ఉంటారు, ఈ దేవతలను అమ్మవారి కిరణములు. అందుకే నిధి దేవతలను తలంచుకోవడమే కోశనాథలో కనబడుతున్నది. నిధి దేవతలకు నాయకురాలు అనేది అర్థం. ఆ నిధి దేవతల పేర్లు ఒక్కసారి తలంచుకుని మనందరం ధన్యులమవుదాం. చెవులో పడితే చాలు, పద్మనిధి, మహాపద్మనిధి, శంఖనిధి, మకరనిధి, కచ్చపనిధి, ముకుందనిధి, కుందనిధి, నీలనిధి, ఖర్వనిధి అని నవనిధులు. ఈ నవనిధులకి ఆవిడ నాయకురాలు గనక కోశనాథ. ఇది చెప్తున్నారు. ఎప్పుడైతే కోశనాథ అన్నామో వెంటనే నవనిధి దేవతల అనుగ్రహం కూడా మనకు లభిస్తున్నది. అవే కోశములుగా చెప్పబడుతున్నాయి. కొన్ని ఆలయాల్లో మనం చూస్తూ ఉంటే శిల్పాల్లో ఉంటాయండి ప్రధానంగా ఇందులో ఈ నిధిదేవతల్లో మళ్ళీ ఇద్దరు ఉన్నట్టు గొప్పవాళ్ళు, శంఖనిధి, పద్మనిధి. ఇప్పటికీ మన ఆగమశాస్త్ర ప్రకారంగా ఆలయాల్లో ఆ ప్రధానమైనటువంటి గర్భకుడికి అటు ఇటు ఎక్కడో ఒక దగ్గర ఈ శంఖనిధి పద్మనిధి దేవతలను పెడతారు. కొన్ని ఆలయాలు స్పష్టంగా తెలిస్తే, కొన్ని ఆలయాల్లో వాళ్ళు గుప్తంగా యంత్రాది రూపాల్లో కూడా పెడతారు నిధుల్ని. అవి పెడితే ఆలయానికి ఇంకా ధోకా లేదు. అందుకే రాజులు కట్టుకున్న కోటలు పోయే కానీ వాళ్ళు కట్టిన ఆలయాలు ఎందుకు మిగిలిపోయాయి అంటే, కోటలు వాళ్ళ సౌకర్యం కోసం కట్టుకున్నారు, ఆలయాలు ఆగమశాస్త్రబద్ధంగా కట్టారు కనుక నిలిచిపోయాయి. చూడండి, ఇక్కడ ఆ శాస్త్రబద్ధంగా కట్టారు కనుక ఎక్కడ ఏ దేవతను పెట్టాలి, ఏ యంత్రం పెట్టాలి, వీళ్ళు ఇష్టానుసారం కన్వీనియంట్గా కడితే సరిపోదు అక్కడ. అందుకు వాటిని కాపాడుతున్నది ఆ దేవతలే, ఇప్పుడు నవనిధి దేవతలు. అందుకే ఈ నామాలు తలుచుకుంటే వాళ్ళ ఇళ్లను కూడా చక్కగా చూసుకుంటుంది తల్లి. కోశనాథ అనేది దీని యొక్క ప్రధానమైన అర్థం. ఇప్పుడు మనం రాజ్య శబ్దానికి మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎన్ని ఏళాలన్నా ముందు ఏళ్ళడానికి ఇది బాగుండాలి కదా. ఇది ఒక పెద్ద రాజ్యం, దీనికి ఆ కోశాల్లో మంచి శక్తి ఉండాలట. ఐదు కోశాలని బాగా పెట్టి నడుపుతూ ఐదు కోశములకి నాయకురాలుగా ఉన్నదే కోశనాథ. అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమనే కోశములకి నాథ గనక కోశనాథ అని చెప్పబడుతున్నది. చతురంగ బలేశ్వరి, కోశం ఉంటే ఒక్కడ సరిపోతుందా అండి, బలం ఉండాలి. బలం కానీ లేకపోతే వచ్చి కోశాలు దోచుకుపోతూ ఉంటారు. కనుక ఎంత కోశం పెట్టినా సెక్యూరిటీ గట్టిగా ఉండాలి కదా. అందుకు కోశములు ప్రక్కన ఉండవలసింది ఏమిటి, బలము. ఆ కూర్పు చూడని ఎంత గొప్పగా వసిన్యాది వాగ్దేవతలు మన గురించి ఎంత అర్థం చేసుకున్నారో. మన దౌర్భాగ్యం కొద్దీ మనం ఏకాగ్రంగా వినకుండా అటు ఇటు అవుతాం, కానీ మనల్ని అర్థం చేసుకుని వాళ్ళు ఎన్ని పెట్టారో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం. అందుకే రాజ్యలక్ష్మి తత్వాన్ని అంత చక్కగా ఆవిష్కరిస్తున్నారు. ఇక్కడ ముందు పీఠం చూపించారు, దాని తర్వాత రాజ్యానికి కావాల్సిన బలములు రెండు, కోశ బలం, చతురంగ బలం. ఇవి మొత్తం సెక్యూరిటీ, డిఫెన్స్. ఇది ఆ చతురంగ బలాలు ఉండవలసిందే. ఆ చతురంగ బలాలు గట్టిగా పెడుతుంది ఆవిడ. అంటే రథ, గజ, తురగ, పదాతులు, వీటన్నిటికీ ప్రమాణాలు పురాణ కథల్లో మనకు కనబడుతుంటాయండి. మామూలు రాజు అందరూ ఓడించి పంపించేశారు, దేనికి పనికిరాని వాళ్ళ అయిపోయాడు. అమ్మవారు పూజ చేశాడు గురువు దగ్గర కూర్చుని సురధుడు కొద్ది రోజులు, అంతే. మొత్తం రాజులందరూ భయచకుతులైపోయారు. చూసారా, అంటే చతురంగ బలములు కోశములు ఎవరి చేతుల్లో ఉన్నాయి. ఈ రోజుల్లో కోశం మన చేతిలో ఉందని బలములు మన చేతుల్లోనే విర్రవీగుతాం. ఒకప్పుడు పుణ్యం కొద్ది అమ్మ నీకు ఇచ్చింది, ఇవి అమ్మ ఇచ్చిందని తెలుసుకోకుండా విర్రవీగా కనుక ఈ పాపం కొద్ది మళ్ళీ పోతాయి ఇవన్నీ కూడా. అందుకే ఇవి దొరికినప్పుడల్లా ఇది అమ్మ ప్రసాదం అని చూస్తే ఇవి నిలబడతాయి, లేకపోతే అమ్మనే ఆశ్రయిస్తే ఇవన్నీ ఇస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. చతురంగ బలేశ్వరి, అందుకు నాలుగు బలములు అమ్మ యొక్క స్వరూపములే, రథ, గజ, తురగ, పదాతులు. ఇది వివరిస్తున్నారు రాజుకొండ. వీటి గురించి వివరించక్కర్లేదు, అందరికీ తెలిసినవే ఈ నాలుగు. ఏ కాలానికి ఆ కాలం, మరి ఇప్పుడు ఇలాంటివి లేకపోవచ్చు, అస్త్ర సంపదలు ఉంటాయి, అవన్నీ కూడా అమ్మవారే. అందుకే ఇప్పుడు ఈ నామాలతో మనం ప్రార్థించుకోవాల్సింది. మన భారతదేశం అన్ని విధాలా కోశముతోనూ చతురంగ బలాలతోనూ ఉంటూ ఆ అవినీతి పరుల చేతుల్లో ఉండకుండా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఇది వాళ్ళ చేతికి దక్కకూడదు. రాజ్యపీఠ నివేశిత నిజాశ్రిత అమ్మని నమ్ముకున్న, అంటే ఐందవ సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వారు మాత్రమే రాజపీఠంపై ఉండాలి. వారి చేతుల్లో కోశము చతురంగ బలములు ఉంటూ వాటి ద్వారా భారతదేశం కాపాడబడాలి అని అమ్మవారిని ఈ యజ్ఞంలో భావన చేద్దాం. ఎందుకంటే ఈ 40 రోజులు నేను మాత్రం దీన్ని ఒక యజ్ఞంగా ఉత్సవంగా ఉత్సాహంగా నేను భావన చేసుకుంటున్నాం గనక వ్యక్తిగతంగా ఈ వేదికపై కోరుకుంటూ ఉన్నాం. అమ్మవారు కూడా ఆవిడ ఈ ఉత్సాహం చూసి మురిసిపోయిందేమో, ఎక్కడి నుంచో విష్ణు శాస్త్రం కోటి చదువుకుంటామండి అని కొందరు సత్పురుషులు వచ్చి కూర్చుని వాళ్ళు రోజు లలితా శాస్త్రాన్ని చేస్తూ ఉంటే నిజానికి ఉత్సవ శోభ అమ్మదైతో ఇక్కడికి వచ్చింది. అది జరుగుతోంది. వీటన్నిటి లక్ష్యం మనం కోరుకోవాల్సింది ఒక్కటే, నా భారతదేశం బాగుండాలి, భారతదేశ సనాతన ధర్మదేశంగా బాగుండాలి, దానికి కోశము చతురంగ బలములు బాగుండాలి. ఎందుకంటే ఏ దేశమైనా పుష్టి పొందాలంటే మూడింటి చేతనే జ్ఞానం ఆ దేశంలో ఉండాలి. అందరూ జ్ఞానవంతులై ఉండాలి. రెండవది అందరూ బలవంతులై ఉండాలి. మూడవది అందరూ సంపన్నులై ఉండాలి. అందుకు అందరూ జ్ఞానంతో ఉండాలంటే సరస్వతి కావాలి, అందరూ పటుత్వంతో బలంతో ఉండాలంటే దుర్గ కావాలి, అందరూ సంపన్నులైంటే లక్ష్మి కావాలి. కనుక ఏ దేశం బాగుపడాలన్నా ముగురమ్మల దయ ఉండాలి. నా దేశానికి వందే మాతర ముగురమ్మల దయ ఉండాలి. అందుకు చతురంగ బలేశ్వరి, చతురంగ బలములు కలిగినటువంటి తల్లి. ఇది తెలిసింది కదా. ఇప్పుడు ఈ చతురంగ బలములు ఏంటో జాగ్రత్తగా చూసుకోవాలి, మంత్ర విశేషంగా పరిశీలించాలి. అమ్మవారు మంత్రాధిదేవత కదా, అందుకు వెంటనే ఆ పరంగా అర్థం తీసుకోవాలట. ఆ పరంగా తీసుకుంటే చతురంగ బలములోని మంత్రంలో 4 ఉంటాయి. ఉపాసకులకి ప్రధానమైన 4 బలములు ఉంటాయట. బీజ, పద, సంఖ్య, రేఖ అనేది మంత్రమునకు చతురంగ బలము. ఇది తెలుసుకోవాలి. మంత్రములో బీజాక్షములు, పదములు, రెండవది వా ఏ సంఖ్యలో కూర్చోబడ్డాయో లెక్క. నవాక్షరి అంటే 9, షడక్షరి అంటే ఆరు. ఆ సంఖ్యకు ప్రాధాన్యం అన్నది. అయితే మనకందులో ఏదో బీజాక్షరం నచ్చి మనం ఊడబెరుక్కుని బయటకు వచ్చి చేయడం, లేదా ఎక్కడో కొత్త బీజాక్షరం తెచ్చి దీనికి తగిలించడం చేయకూడదండి. డాక్టర్ గారు మందు రాసిస్తే మనకు నచ్చింది కదా మరొకటి కలిపి వేసుకుంటే ఎంత ప్రమాదమో. అలా ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే నిన్న ఎవరో అడిగారు, గురుగారు ఒక మంత్రం ఇచ్చారండి అందులో ఒక్క అక్షరం తీసుకు చేయొచ్చా అని. ఇది అడగడమే మహాదోషం, అలాంటివి కూడదు. అందుకే ఎప్పుడైనా కూడా గురువుగారు ఏ చెప్పారో అదే సంఖ్య, అది మారకూడదు. ఎందుకంటే దానికి నిర్దేశం, అందులోకి శక్తి ఉంటుంది. అందుకే మంత్రానికి శక్తి అక్షరాలతోనూ బీజాక్షరాలతోనూ సంఖ్యతోనూ కూడా ఉంటుంది. దీనికి తోడు రేఖ. రేఖ అంటే మంత్రం యొక్క యంత్ర రూపము. మంత్రానికి యంత్రం ముఖ్యం అంటారు. అందుకే రేఖారూపంగా చెప్పబడుతున్నది. అందుకు ఇప్పుడు అమ్మవారి ఉదాహరణకి పంచదశి అనుకుందాం. పంచదశలో బీజాక్షరాలు ఉన్నాయి, పదములు ఉన్నాయి, తర్వాత సంఖ్య కూడా ఉన్నది. పంచదశి అంటున్నాం, సంఖ్య ఉన్నది. ఇలాగ సంఖ్య, దాని యొక్క యంత్రం ఏది? శ్రీచక్రం. కనుక సంఖ్య, బీజ, పద, రేఖ అని ఈ నాలుగు కూడా చతురంగ బలము. ఈ చతురంగ బలము కలిగినటువంటి శ్రీ విద్యాది దేవత చతురంగ బలేశ్వరి ఇది. అంతేకాదు, విశ్వరాజ్యం నడిపేటప్పుడు ఆమె నాలుగే బలంగా తీసుకుంది రండి. మరేమిటో కాదు చతురంగ బలములు. ఆ నాలుగేమిటంటే ఋగ్యజుస్సామాధర్వణములు. ఈ నాలుగు వేద బలంతోనే ప్రపంచం నడుపుతుంది. అందుకే నాలుగు వేదాలే ప్రపంచానికి బలం, ఆ వేద బలం. మరొకటి అమ్మ చేసుకుంటున్న మహోత్సవం ఏంటంటే, ఇక్కడ మంచి ఘనాపాఠీలు వచ్చి రోజు పారాయణ చేస్తున్నారు అమ్మ సన్నిధిలో. ఇది కూడా లలితా ప్రవచన యజ్ఞోత్సవంలో ఉత్సవమే. ఎంత బలం సమకూరుతుంది ఇక్కడ. అంటే జగద్గురువులు మౌనంగా మందహాసంతో శృంగేరు నుంచి కురిపించినటువంటి కృప ఇక్కడ యజ్ఞం అంతా నడిపిస్తున్నది. వ్యక్తులు ఎవ్వరూ కారు, మనందరం. ఇది మాది నాది అని ఎవరైతే భాగం కల్పించుకుంటారో, అంతేగాని ఒక వ్యక్తి చేస్తున్నాడు అనుకోవద్దు. అందు వ్యక్తుల దృష్టితో ఇది గొప్పగా చేయాలా తక్కువ చేయాలా ఒకరికోలా ఒకరికోలా చూడకూడదు. మొత్తంగా ఇక్కడ చూడవలసింది ఏంటంటే శక్తిని చూడాలి. జరుగుతున్నది లలితా యజ్ఞం, చేయిస్తున్న జగద్గురువులు, అది జరుగుతుంది. ఇందులో మనందరం భాగస్థులమే. అలాంటి ఉత్సవంతో ఉత్సాహంతో చేయాలి. లేకపోతే వేద విద్య ఎలా జరుగుతుందండి ఇక్కడ ఘనాపాఠం? సప్తాహం వాళ్ళు చెప్పుకొని ఒళ్ళు పులకిచ్చింది, ఎలా కూర్చుకుంటున్నది అమ్మా. అందుకే నాలుగు వేదాల బలం, అది చతురంగ బలేశ్వరి. నాలుగు వేదాల బలంతో నడుపుతున్నది సామ్రాజ్యదాయిని. ఎప్పుడైతే చతురంగ బలము కోశము గట్టిగా దొరికిందో వాడి సామ్రాట్యం. మామూలు రాజ్యం కాదుట, వాడిని తీసుకెళ్లి సామ్రాజ్యంలో కూర్చోబెట్టేస్తుంది. సామ్రాజ్యదాయిని, సామ్రాజ్యం ఇస్తున్నది అని అర్థం. సామ్రాజ్యం అనగానే ఏదో పరిమితమైనటువంటి ఐశ్వర్యమో పరిమితమైనటువంటి స్థితో కాకుండా అపరిమిత స్థితిని సామ్రాజ్యము అని అంటారు. అంతే కదండి సామ్రాట్ అంటే, అనేక సామంతులను కలుపుకుని పైన ఉన్నటువంటి స్థితిని సామ్రాట్ అంటారు. అందుకే సామ్రాజ్యదాయిని. ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ విషయంలో గ్రహించుకోవాల్సిన అసలు విషయం ఇది. ఇది కూడా శాస్త్రపరంగా చెప్తున్నాం. సామ్రాజ్యం పొందిన వారంటే ఎవరు, రాజ్యం పొందిన వారు ఎవరంటే ఎవరు, ఈ రెండు తీసుకోవాలట. విద్య పొంది దీక్షలోకి వెళ్ళిన వారు రాజులుట. అమ్మ యొక్క విద్యలో బాగా పండి గురుకృపతో అయంకను పూర్ణుడు అయ్యవరా అని అంటే వాడు సామ్రాట. ఆ స్థితి అమ్మ కృప ఉంటేనే కాని రాదు గనక సామ్రాజ్యదాయిని. ఆవిడ అనుగ్రహిస్తే మంత్రదీక్షలో పరిపూర్ణుని చేస్తుంది. కనుక బ్రహ్మ విద్యావేత్తలకి శ్రీ విద్యలో పూర్ణత్వాన్ని పొందిన వారిని సామ్రాట్టులు అంటారు. ఇది తెలుసుకోవాలి. బ్రహ్మ విద్యావేత్తే సామ్రాట్టు. ఇప్పుడు ఎవరు సామ్రాట్టు? మొత్తానికి తేలిపోయిందంటే రాజ్యాలు ఏరే వాళ్ళు, పదవులు ఉన్నవాళ్ళు, డబ్బులు మూటల వాళ్ళు కారుట. జ్ఞానియే గొప్ప సామ్రాట్టు. అందుకే పరమాత్మకు మూడు పదములు ఉన్నాయి, సమ్రాట్, విరాట్, స్వరాట్. ఈ మూడు శబ్దములు చూడండి. మొట్టమొదటిగా విరాట్, విశేషైన రాజ్యతే ఇది విరాట్. విశ్వరూపంగా వ్యాపించిపోయినాడు ఆయన. స్వరాట్, తనంత తాను ప్రకాశిస్తున్నాడు. ఎవడవల్లో వాడు కూర్చోబెట్టాడు వీడు తీసాడంటే కాదు, ఎవడో కూర్చోబెడతారు తెలిసిపోతూ ఉంటుంది. వీడు కూర్చోబెట్టిన వాడికి ఎవరైనా డమ్మి అని వెనకాల మరొకరో ఉంటారు. వాళ్ళు అనుకుంటే వీడిని మళ్ళీ తీసేయగలరు. ఇలాంటి సామ్రాజ్యం ఎందుకండి? ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. బయటకు మాత్రం పేరులో కనబడుతూ ఉంటే అందరికీ లోకానికి కూడా తెలిసి వీడు అసలు వాడు కాడని. ఇలాంటివి కూడదు, స్వయంగా వస్తేనే అది స్వరాట్, తనంత తాను ప్రకాశిస్తున్నది. దాన్ని మించి మరో ప్రకాశం లేదు, సంపూర్ణ ప్రకాశం. అదే సమ్రాట్. ఈ మూడు తత్వములు పరమేశ్వరుడికి చెప్తారు, పరమేశ్వరికి చెప్తారు. తన భక్తులను ఆ స్థితికి తీసుకెళ్తుంది సామ్రాజ్యదాయిని. అంటే అర్థం ఏంటంటే అందరూ ఆయనకు లోబడి ఉంటారు, కానీ ఏ ఒక్కరూ కూడా ఆయన లోబరుచుకోలేరు. అది సామ్రాట్ స్థితి. ఇది ఎప్పుడు ఉండాలండి. ఒకడికి లొంగిపోతే మనం బానిసలమే. ఎవరికి లొంగకుండా ఉంటే అదే సామ్రాట్. అంతేగాని లొంగ తీసుకునే ప్రయత్నాలు కాదు ఇక్కడ. నువ్వు ఎవరికి లొంగకూడదు, నీ ఏ ఆశ లేకపోతే నువ్వే సామ్రాట్వి. ఇంకేం కావాలి? అందుకు పరమ వైరాగ్యవంతుడైనటువంటి మహాయోగిని సామ్రాట్ అంటారు. ఇప్పుడు తీసుకోవాలి, ఎవరయ్యా సామ్రాట్ అంటే, అరుణాచల సానువుల్లో కౌపీనం పట్టుకు స్వీకరించినటువంటి రమణ మహర్షి ఒక సామ్రాట్. ఆయన ఎంత ప్రపంచమంతా ఆయన ముందు పడింది. వశిష్ఠుడి సామ్రాట్ట లేకపోతే సూర్యవంశ చక్రవర్తి సామ్రాట్ట అంటే వశిష్ఠుడే సామ్రాట్. ఎందరు సామ్రాట్లు వెళ్ళిపోతుంటే చూస్తూ ఒక్కొక్కడి కిరీటం పెట్టాడు మహానుభావుడు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ కిరీటాలు తీసుకొచ్చి ఈయన పాదాల దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం చెప్పారు. ఇప్పుడు ఎవరండి సామ్రాట్? అందుకు ఇంతవరకు చెప్పుకున్న దానిలో అసలు అమ్మవారిని అడిగేటప్పుడు సామ్రాజ్యదాయని అంటే, అమ్మా నీ దీక్షలో నన్ను పరిపూర్ణుని చేయి తల్లి, పాత్రం పూర్ణతరం చమే, అంతే నన్ను పరిపూర్ణుని చేయి తల్లి అంటే దీక్షలో గొప్పవాడైనటువంటి వాడిని సామ్రాట్ అంటారు. ఆ స్థితినిచ్చే తల్లి సామ్రాజ్యదాయిని. అలాగే బ్రహ్మవేత్తని సామ్రాట్ అంటారు. వారు దేనికయ్యా అధిపతులు అంటే ఆత్మ సామ్రాజ్యవేత్తలు అంట వాళ్ళు. వాళ్ళు పాలిస్తున్నది ఆత్మ సామ్రాజ్యం. అందుకే పుట్టుభోగులము మేము, భువి హరిదాసులము, నట్టనడిమి దొరలు నాకు ఇయ్యవలినా అన్నారు. ఎవరు? హనుమాచార్యులు వారు. నాకెవడయ్యా ఇస్తాడు, మేము పుట్టుభోగులము. ఎందుకంటే మా తల్లి ఎవరనుకున్నారు? మహాలక్ష్మి. మా తండ్రి ఎవరనుకున్నారు? విశ్వాన్ని పాలించే వెంకటేశ్వరుడు. ఇంకా మేము ఆవిడ దగ్గరికి వెళ్ళి దీపించవలసిన అవసరం ఏముంది? ఎంత ధీమా వచ్చిందండి ఆయనకి. ఎక్కడి నుంచి వచ్చింది ధీమా చెప్పండి? ఎవరు సమ్రాట్? హనుమాచార్య సమ్రాట్. అంతేగాని ఆ టైంలో సాళువు నరసింహరాయలు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి ఈయన పిలిచాడు కదా అని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నా మీద కూడా పాట కట్టన్నాడు. నీ మీద పాట కట్టనయ్యా మొహం, నీ మొహం మీద ఎవడు కడతాడు? నేను అంత స్వామివారి మీదే రచిస్తానడు. నేను బంధిస్తానడు, నువ్వేమీ చేయలేపో అన్నాడు. నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపది జిహ్వ. ఎక్కడి నుంచి వచ్చింది నీ భావం? ఎక్కడి నుంచి వచ్చింది భావం? ఈ రాజులు ఇవాళ ఉండి అక్కడ పోతారు. ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది? వీడు అసలు సామ్రాట్ గనక, వీడు ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి గనక ఆ మాట అనగలిగాడు. అందుకే దుర్మార్గ చరాధముల దొరనీవన జాలను రా అన్నాడు. ఇంకో మాట అంటాడు, అప్పా రామభక్తి ఎంత గొప్పరా అని చెప్తూ, రామభక్తి సామ్రాజ్యము ఏ మానవులకు అబ్బునో ఆ మానవుల సందర్శనము అత్యంత బ్రహ్మానందము. కానీ గొప్ప సామ్రాజ్యం ఏది? రామభక్తి సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యం ఎవరి దయవల్ల రావాలి? ఆ రాముడి దయవల్లే రావాలి. కనుక భక్తిలో పండిపోతే భక్తి సామ్రాజ్యం. అమ్మ దయలేంది, భక్తి లేదు కనుక భక్తి సామ్రాజ్యదాయిని అని భావన చేసుకోవాల్సింది. ఇది సామ్రాజ్యదాయిని. సాధకుడైన వాడు ఈ కోణంలో ఆలోచించాలి. ఇక సత్యసంధా సాగరమేఖల ఇంతవరకు చెప్పిన రాజ్యలక్ష్మి తత్వానికి ప్రధానమైన మాట ఇదండి. ఈ రాజ్యలక్ష్మి చతురంగ బలేశ్వరి కోశనాథ సామ్రాజ్యదాయిని రాజత్కృప రాజపీఠ నివేశిత నిజాస్థిరత అన్నిటికీ కిరీటం పెట్టినట్టు పెట్టినటువంటి నామం సత్యసంధ. ఇది అర్థం. సంధ అంటే లోబడి ఉండుట, ఇది ప్రధానమైన అర్థం. సత్యానికి కట్టుబడి ఉండుట సత్యసంధ. రాజైన వాడు కొండవలసిన లక్షణం ఇది. ఇప్పుడు ఎక్కడా కనబడనిదే ఇది. ఏం చేస్తాం, భారతదేశంలో ఈ లక్షణం ఉన్నవాడే రాజు కావాలి. ఇది నియమం పెట్టారండి అయోధ్యాధిపతులు అందరూ దాంట్లోనే ఉన్నారు. అందుకే ఆ లక్షణం నుంచి జారిపోతే అతడు పతనమైపోతాడు. అటువైపు కైకేయి అంత కఠినంగా మాట్లాడిన తర్వాత దశరథుడు ఏమన్నాడు? మాట తప్పుతాననలేదు. రామచంద్రమూర్తి వస్తే నన్ను చంపేసి రాజ్యం వెళ్ళుకో అన్నాడు. నేనేం పర్వాలేదు ఆవిడ అంటే అందుకని నువ్వు రాజ్యం చేయలే అనలేదు. చూడండి, అక్కడ దశరథుడిని ఒక్కసారి ఆలోచించాలి. ఎందువల్ల అలా ఉన్నాడు? సత్యానికి కట్టుబడిపోయాడు. ఈ దశరథుడిని మొదలయ్యింది ఆ రాజులొక్కరొక్కరు నారాయణమూర్తులు. మొత్తం రఘువంశం అంతా అటువంటిదే. వాళ్ళందరూ సత్యసంధులు. అటువంటి రాజర్షులు పాలించిన నేల భారతదేశం. ఆ రాజర్షుల యొక్క లక్షణమే సత్యసంధత. నేనొక్కడిని ఇప్పుడు పుత్ర వ్యామోహంతో సత్యాన్ని తప్పిపోతే నా పూర్వీకులు నా దాకా తీసుకువచ్చినటువంటి రాజుకు ఉండవలసిన ప్రధానమైన సత్యసంధత అనే గుణం నా దగ్గర నుంచి కోల్పోతానే అని బాధపడ్డాడు దశరథుడు. ఆ బాధపడి మూలుగుతూ చకితుడై చతికిల పడిపోయాడు. అప్పటి వరకు సాయంత్రం వరకు రామచంద్రమూర్తి చూశాడు, చాలా బాగున్నాడే. ఆ పొద్దున వెళ్ళి చూసినప్పటికి ఎలా ఉన్నాడంటే, గొప్ప మాట చెప్తారండి వాల్మీకి అక్కడ, అసత్య దోషము సోకిన ఋషివలే ఉన్నాడన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు. ఋషికి అసత్యం సోకితే తపస్సంతా పోతుందిటండి, తపస్తేజం అంతా పోతుందిట. అలా ఈయన అలా ఉన్నాడు అంటే సత్యం ఎంత గొప్పదో చెప్పారట. అబ్బా నాన్నకి సత్యం తప్పేటటువంటి దోషం నేను రానివ్వకూడదు, అందుకే నాన్న సత్యాన్ని నేను కాపాడుతానని బయలుదేరాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. అందుకే సత్యసంధ అనేటువంటిది పాలకుడైన వాడుకుండవలసిన గొప్ప లక్షణం. అంతేగాని ఎంత అసత్యం ఉంటే, ఎంత అవినీతి ఉంటే వాడంత గొప్ప పాలకుడవుతాడు అనేటువంటి దౌర్భాగ్య స్థితికి వచ్చిన ఓ భారతదేశమా, నిన్ను ఏలినటువంటి అసలైన రాజులు సత్యసంధులైన పూర్వీకులు అయోధ్య చక్రవర్తులు ఎన్నడొచ్చునో రామరాజ్యము. అది కావాల్సింది సత్యసంధులంటే. ఆఖరి ఎలా తయారైపోయారంటే ప్రజలు కూడా అవినీతి చేయని వాడు ఎవడండి, వాడికంటే వీడు 10 రూపాయలు తిన్నాడు అంతేగా వాడినే తెచ్చుకుందామని తయారయ్యారంటే ఈ ప్రజలకి మంచి పాలన పొందడానికి అర్హత లేదా? అయ్యా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే మరి రాజ్యలక్ష్మీదేవిని ఆవహింపజేసినప్పుడు ఆవిడతో కనుక ఇంకెవరితో మొరపెట్టుకుంటాం ఇదంతా కూడా. అమ్మా రాజ్యలక్ష్మి నా దేశమంతా బాగుండాలి, ఇది ప్రార్థన చేసుకోవడం. ఈ విధంగా ఇక్కడ చెప్పేటప్పుడు రమ్యమైన భావన సత్యసంధ, ఇది చెప్పేటప్పుడు సత్యసంధా స్వరూపిణి అమ్మవారు, ఆవిడికి ఇష్టం సత్యం, ఇది రాజ్య ధర్మము సత్యం అనేటువంటిది. అటువంటి సత్యసంధమే అమ్మ యొక్క స్వరూపం. సత్యసంధ సంకల్పో ఎస్సే ఇది సత్యసంధ, సంకల్పము నుంచి ఎవరికి సత్యం ఉన్నదో వాళ్ళు సత్యసంధ, అది తెలుసుకోవాల్సింది. అందుకే అటువంటి సత్యసంధతో పాలన చేసినప్పుడు ఆ రాజ్యం సత్యమవుతుందట. సత్యము అంటే వ్యర్థము కానిది అని ఒక అర్థం, వ్యర్థము కాకుండా పాలన జరుగుతూ ఉంటుంది. అయితే సత్యసంధ అనే మాటకు అర్థం చెప్తూ భాష్యకారులు ఏం చెప్పారంటే రామచంద్ర రూపిణి అని వ్యాఖ్యానం రాశారండి. ఇక్కడ సత్యసంధ అంటే రాముడి రూపంతో ఉన్న లలితాంబ అన్నారు. రాముడు ఎక్కడ మొదలయ్యాడు, రాజరాజేశ్వరి నుంచి మొదలైపోయిందంతా రాముడే. ఆ మాటకు వస్తే రాముడు యొక్క స్త్రీలింగ శబ్దాలు అనుకోవచ్చు ఇవన్నీ కూడా. కనుక రామమూర్తిని వర్ణిస్తున్నారు ఎక్కడ వరకు, సాగరమేకల వరకు. ఆ మాటకు వస్తే ఇంకా వెళ్ళచ్చు, దీక్షిత దైత్యశమని సర్వలోక వశంకరి సర్వార్థదాత్రి సావిత్రి మొత్తం రామాయణం అంతా వచ్చేస్తుందండి. రాజరాజేశ్వరి దగ్గర నుంచి మొత్తం రామచంద్రమూర్తి కనబడతాడు. మరి ఏమిటయ్యా అంటే శ్రీరామో లలితాంబిక ఒప్పుకోక తప్పదు. ఇందు కోదండం, ఆవిడ దీక్షు కోదండం, మనోరూపేక్ష కోదండ. ఇక్కడ తెలుసుకునేటప్పుడు ఇదే చమత్కారం కాదండి. చాలామంది అనుకుంటారు చమత్కారంగా చెప్పారు అని, కాదు చమత్కారం కాదు. ఉపాసన రహస్యం తెలిసిన వాడు, దేవతా తత్వము గ్రహించినటువంటి వాడు ఒకే తత్వము రెండు రూపాలతో కనబడినప్పుడు రెండింటినీ అనుసంధానం చేస్తాడు, ఇది తెలుసుకోవాల్సింది. ఇది రహస్య విద్య. అందుకే సుదర్శన నృసింహ తత్వములని సుబ్రహ్మణ్యుల్లో దర్శిస్తారు కొందరు, ఎందుకంటే తద్దేవతా లక్షణం ఇక్కడ ఉంది. అయితే కేవలం వైష్ణవం అనుకునే వాళ్ళకి సుబ్రహ్మణ్యుడు ఏదో శివుడు అనుకుంటారు, అలాగే సుబ్రహ్మణ్యుని ఉపాసించే వాళ్ళకి ఆయన ఎవడో నరసింహుడు అనుకుంటాడు, రెండు ఒకటని తెలియదు. ఇలా ఒక దేవతకు ఒక దేవతకు ఒక సమన్వయం ఉంటుంది. అంటే తత్వం ఒక్కటే, రెండు రూపాలది. అలాగే రామచంద్రమూర్తి ఎవరో కాదు, సాక్షాత్ విష్ణువు. విష్ణువు ఎవరో కాదు, సాక్షాత్ అమ్మ. అనేక వాళ్ళు మనం చెప్పుకున్నాం ఆ శివుని యొక్క శక్తే మగ రూపం ధరిస్తే విష్ణువు, స్త్రీ రూపం ధరిస్తే అమ్మవారు. మొత్తానికి మళ్ళీ ముగ్గురు వచ్చేసారు మనకి చాలు వాళ్ళు. అందుకే సత్యసంధ అని. అయితే నారాయణుడే జగత్తుకి నిజమైన రాజు అండి, ఇది తెలుసుకోవాల్సింది. ఆయన రాజు, ఆ రాజైన వాడు రాజరాజేశ్వరుడు వచ్చాడు. అందుకే రామచంద్రమూర్తి ఏదో ఒక రాజపుత్రుడిలా లేడు, మొత్తం రాజరాజేశ్వరుడిగానే తిరిగినటువంటి వాడు. ఇప్పుడు మొత్తం వెతికితే ఇదంతా ఆయనే కనిపిస్తాడు మనకి. అందుకే సత్య సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగరమేఖల. ఇక్కడ కూడా సాగరాన్ని సేతువుని బంధించినటువంటి రామచంద్రమూర్తి స్ఫురణకు వస్తే ఇంకా సంతోషం. సాగరమేఖల ఈ మాట వివరిస్తున్నారు అంటే సాగరమే మేఖలముగా కలది. మేఖల అంటే వడ్డాడము అని అర్థం. ఇక్కడ మేఖలా శబ్దానికి అర్థం ఏం తీసుకోవాలి అంటే వడ్డాణం అని చెప్పడం అంటే హద్దు. పూర్వం గొప్ప రాజ్యాన్ని విస్తార రాజ్యాన్ని పాలించేటప్పుడు సముద్రమే హద్దుగా కలిగి పాలించేవారని చెప్పేవారు. అంటే ఈ సముద్రం మధ్యన ఉన్నదంతా కలిపి పాలించేటప్పుడు, ఇది రాజ్యపరంగా చెప్పేటప్పుడు భూమి యందున్న సమస్త భూమిని పాలించారు సముద్రం అవధిగా కలిగిని. కానీ అఖండ భూమండలానికి చక్రవర్తులు అని చెప్పినప్పుడు, అలా అఖండ భూమండల చక్రవర్తులైనటువంటి వారి గురించి ప్రస్తావన చేసేటప్పుడు ఈ సాగర మేఖల అంటారు. ఎందుకంటే రాజ్యలక్ష్మి యొక్క ప్రయోజనం ఏమిటంటే విస్తారం, రాజ్య విస్తరణ అంటారు. ఎందుకంటే ఇవాళ మనం ఒక పెద్ద రాజ్యానికి నాయకులమైనా మరో రాజ్యముల ప్రమాదం రావచ్చు, అలా కాకుండా మొత్తం రాజ్యం అయిందనుకో నీకు ఎంత బాగుంటుంది. అందుకే సాగర మేఖల అంటే సముద్రం అవధిగా కలిగినటువంటి సమస్త భూమండలానికి చక్రవర్తి అయ్యే స్థితిని సాగర మేఖల అని చెప్తారు. ఇది ప్రధానంగా గ్రహించవలసిన అర్థం. మామూలుగా సాగర మేఖల అంటే సాగరము అవధిగా కలిగినది అంటే భూదేవి రూపముగా చూపిస్తున్నారు. ఇది చూపిస్తున్నటువంటి వసుంధర భూదేవి రూపిణి. ఎందుకంటే రాజుకి భూమికి ఉన్న సంబంధం చూస్తే ఆవిడ రాజ్యం ఇవ్వడమే కాకుండా రాజ్య సంబంధమైన భూశక్తి కూడా ఆవిడే అని చెప్పడం సాగరమేఖల అన్నప్పుడు భూదేవి రూపంతో ఉన్నటువంటి తల్లి అనే విషయం ఇక్కడ ప్రస్తావన ఉన్నది. ఇంకొక భావం మనం గమనించితే అమ్మ రూపాన్ని భావన చేయాలి. అమ్మ రూపం దగ్గరికి వచ్చేటప్పటికీ పృథ్వీ కటిహి అన్నారు. ఇక్కడ భూమి కటిస్థానానికి వచ్చింది. రాతల వెత్తల సుత్తల క్రింద నుంచి వస్తుంటే భువనేశ్వరి, ఆవిడ సమస్త లోకములకు ఈశ్వరి కదా, అందుకే రాజరాజేశ్వరి కదా. భువనేశ్వరి అంటే భువనములన్నీ ఆ తల్లి ఎందు ఉన్నాయి. సరిగ్గా పృథ్వీ ఎక్కడికి వచ్చింది, కటి దగ్గరకు వచ్చింది. ఆ పృథ్వీ చుట్టూ సముద్రము కటి చుట్టూ పెట్టిన వడ్డాణంలో ఉందండి. అది సాగర మేఖల అంటే అర్థం. సాగరమే ఆవిడ నడుముకి వడ్డాణంలో ఉంది. ఎందుకంటే నడుము భాగం పృథ్వీ గనక సాగరం మేఖలగా ఉంది గనక సాగర మేఖల దర్శిస్తే ఇంత రమ్యమైన భావం మనకు కనబడుతున్నది. ఇంతవరకు మనకు చెప్పబడుతున్నటువంటిది ఆ తల్లి యొక్క విరాడ్రూప భావన. ఎందుకంటే భువనములన్నిటికీ నాయకురాలంటేనే విరాట్ రూపిణి. కనుక భువనేశ్వరి రాజరాజేశ్వరి స్వరూపాన్ని వివరిస్తూ దీక్షిత తర్వాతి నామం మీద ఇది చాలా విశేషం. ఆవిడ దీక్ష తీసుకుందిట. సాధారణంగా కంకణం కట్టుకున్నాడండి అంటూ ఉంటారు. చూసారా పలుకుబళ్ళు. ఆఖరికి ఈ దేశంలో ఎవడు ఏ మతంలో పుట్టినా వాడు పలుకుబళ్ళలో దొరికిపోతాడండి. దేశం వాడిని దొరికిపోతాడు. ఏం చేస్తాం? ఒక ఆయన పాపం వారి మత గ్రంథం గురించి పరిచయం చేస్తున్నాడు. ఎందరో ఆకలితో అలమటిస్తూ అన్నమో రామచంద్ర అంటూ ఉంటే అన్నాడు. వన్ నోటు వచ్చింది రామచంద్ర అని. స్వభావం స్వభావం అది అది ఈ దేశం యొక్క సంస్కారం. అందుకే ఇక్కడ ఈ దేశపు నెత్తురులో రాముడు కృష్ణుడు ప్రవహిస్తున్నారు. ఎవరు తీయగలరండి? అంత మాత్రం చేతి ఇంకో మతం వాళ్ళు అయ్యయ్యో లెంపలేసుకో అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ ముందు భారతీయులు, భారతీయతలో భాగం ఇదంతా కూడా. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇది. అలా ఇక్కడ మనం భావన చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని అందమైన శబ్దములో కంకణం కట్టుకున్నారు అంటూ ఉంటారు. ఇప్పటికీ లోకంలో వాడికి అసలు కంకణం జీవితంలో కట్టారగడు. కానీ మరి కంకణం కట్టుకుని మరీ చేసేడండి అంటారు. కంకణం కట్టుకున్నాడని ఎందుకంటారు? ఇది లోకంలో చిన్న చిన్నవి ఉపనయనం చేసినా, ఏ చిన్న సత్యనావర్తం చేసినా, ఏది చేసినా ఆ పని అయ్యే వరకు నేను దీనికే కట్టుబడి ఉంటాను అని చెప్పడానికి కోసం కంకణం కట్టుకుంటారు. దీనికే దీక్షా కంకణము అని. కంకణం కట్టుకున్న వాళ్ళని ఏమంటారు? దీక్షితులు అని అంటారు. అంతే కదా. అందుకు దీక్షితులను కంకణం కట్టుకున్నవట. అది ఇక్కడ అర్థం. అలాగే అమ్మవారు కంకణం కట్టుకున్నట్ట. ఏమిటి? ఆవిడ పనంతా రాజపీఠని వేసి నిజాశ్రిత. తను ఆశ్రయించిన వారిని గొప్ప స్థితిలో పెడతానని కంకణం కట్టేసుకుంది. లేకపోతే ఒట్టి పెట్టడం ఏంటండి? వేదంలో ఇందుకు చదివేం కదా ఏమని, నా భక్తుడైన వాడిని ఉగ్రం కృణోమి, గొప్పవాడిని చేస్తాను, మేధావిని చేస్తాను, ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతాను, బ్రహ్మని చేస్తాను అంది. ఎంత గొప్ప గొప్ప మాటలు ఇవన్నీ. ఇవన్నీ కంకణం కట్టుకోవడం కాదు. అందుకే తవ ప్రతిజ్ఞా మద్భక్త ననశ్యంతి ప్రతి ప్రతిజ్ఞ అదే దీక్ష, దీక్షితురాలు. అందుకు భక్తుల్ని రక్షించడమే దీక్షగా కలిగినటువంటిది. లోకరక్షణ దీక్షా బద్ధురాలండి అమ్మవారు. అందుకే ఆవిడెప్పుడు ఆ కట్టుబాటు నుంచి బయటకు రాదు. దీక్షలో ఉన్నవాడు కట్టుబాట్లో ఉంటాడు. అందుకే రండి రండి అంటే దీక్షలో ఉన్నానండి, రాలేనండి అంటే వాడు ఏమన్నాడు దండం పెట్టిపోతాడు. దీక్ష అంటే అంత గట్టిగా పాటించేది. కనుక అమ్మ దీక్ష ఏమిటి అంటే దీక్షిత అంటే దీక్ష పొంది ఉన్నది. మన దీక్షలు అప్పుడప్పుడు ఉంటే అప్పుడప్పుడు పోతూ ఉంటాయి. 40 రోజులు దీక్ష, 10 రోజులు దీక్ష, లేదా పూజ అయ్యే వరకు దీక్ష. కానీ ఆవిడ దీక్ష ఎప్పుడూ ఉంది. లోకరక్షణే ఆవిడ దీక్ష. కానీ దీక్షిత లోకరక్షణ దీక్ష కలిగినది. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే దీక్షితులే అమ్మ రూపము. ఇది తెలుసుకోవాల్సింది. దీక్షితులు అమ్మ రూపమేట, ఇది తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడైనా భగవంతుని ఆరాధించడం రెండు పద్ధతులు. మామూలుగా మంత్రాన్ని ఆవహింపజేసి విగ్రహాల్లో ఆరాధన చేస్తాం. విగ్రహాల్లో న్యాసము అన్నీ చేసి, కళాన్యాసం అవన్నీ చేసి ఆవహింపజేస్తాం. కళలు న్యాసం చేస్తే జడమైన విగ్రహంలోనే అమ్మవారు ఉన్నారే, మంత్రాన్ని న్యాసం చేసుకుంటున్న చైతన్యవంతమైన శరీరంలో అమ్మవారు ఉండరా? ఇది ఆలోచించాలి. ఇక్కడ తప్పకుండా ఉంటారు. అందుకే ఎవరు ఉపాసకులో వారి శరీరంలో ఆ దేవతాశక్తి ఉంటుంది. ఏ దేవతను ఎవరు ఉపాసిస్తారో ఆ దేవతలో వారి శక్తి ఉంటుంది. ఒకప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారితో ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నారట. కానీ ఈ మాట్లాడుతున్న ఆయన బీడీ పడుతున్నాడు. ఎందుకంటే వెనకాల ఒక ఆవిడ నిలబడి అలా చూస్తుందట. ఎవరో వచ్చున్నారేమో ఆవిడ కోసం అనుకుని మనం మాట్లాడదామండి, ముందు ఆవిడ ఎందుకు పెద్ద ఆవిడ ఉన్నారో ఆవిడ పంపించేయండి అన్నట. ఇతనేమిటి మర్యాదస్తుడు కనుక ఆవిడ ఆవిడెవరా అని సూటిగా చూడలేదు. ఒక ఆడావిడ ఎవరో నిలబడ్డారు అనుకున్నాడంతే. అంటే ఆయన వెంటనే అన్నారు, నీకు కనబడిందా అన్నట్ట. వెంటనే అంతర్ధానమైంది, రెండు కనబడలేదు తల్లి. అంటే అర్థం ఏంటి? అక్కడ నిలబడిన ఆవిడెవరు? సాక్షాత్ అమ్మవారు అక్కడ నిలబడ్డా అలా కనిపెట్టు కూర్చుంది. ఎందుకు? ఆయనలో ఆ తల్లి కొలువైంది. అందుకే ఆయన దగ్గరికి వెళ్తే ఆవిడే కనబడుతున్నది అండి, మహానుభావుడు. ఇది విషయం. అందుకే ఒక దీక్షితుడే సాక్షాత్ అమ్మ రూపం. లేకపోతే అమ్మ ఎక్కడ కనబడుతుందండి మనకి? అందుకే అకాయో భక్త కాయ స్యాత్ అని చెప్తోంది శాస్త్రం. శరీరం లేని భగవంతుడికి భక్తుడి శరీరమే శరీరంట. అది ఇక్కడ గొప్ప మాట చెప్పారు. ఎందుకంటే వాడు నిరంతరం తల్లిని ఉపాసన చేసినప్పుడు తన మంత్రాలని వాటి యందు న్యాసం చేసుకుంటాడు శరీరం నందు. మామూలుగానే మంత్రానికి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. ఇంకా దీక్షితుడయ్యాడు అనుకోండి, ఇదంతా శ్రీ విద్యాశాస్త్రం అని మర్చిపోరాదు. అందుకే ఈ పదాలన్నిటికీ ఆ పరిభాషలో అర్థం చెప్పుకోవాలి. లోక వ్యవహారంలో భక్తిపరంగా ధర్మపరంగా ఇప్పటి వరకు చెప్పుకున్న దీక్షిత అంటే లోకరక్షణకు దీక్షితురాలు అని. ఇప్పుడు మన శ్రీ విద్యాపరంగా చెప్పుకోవాలి కదా. ఒక దీక్షితుడు ఉన్నాడు, వాడు ఆ మంత్రాన్ని న్యాసం చేస్తాడు. మాతృకాన్యాసం అంటాడు, షోడాన్యాసం అంటాడు, ఈ న్యాసం అంటాడు, ఆ న్యాసం అంటాడు, మొత్తం ఏం చేస్తున్నాడు, మంత్రమునంతటినీ తనలో న్యాసం చేసుకున్నాడు. ఒకసారి దీక్ష పొందితే మరణ పర్యంతం చేయవలసిందేనండి, తప్పదు అది. దానికి సన్నద్ధుడైతేనే దీక్షకు స్వీకరించాలి. అందుకని దీక్ష పొందగానే గర్వంగా చూడక్కర్లేదు, చెయ్యాలంతా అది అప్పుడు తెలుసుకోవాల్సింది. అందుకే దీక్షిత అలాంటప్పుడు నిరంతరం అదే జపం తపం చేస్తూ ఉంటే వాటిలో శరీరంలో పరిణామాలు వస్తాయి. ఆ మంత్రం మయమైపోతుంది శరీరం అంతా. అనేక మనల్ని మనం చెప్పుకున్నాం, దీక్షుడి శరీరం మాంసమయం కాదు మంత్రమయమని. అలా మంత్రమయం అయిపోయింది, ఇప్పుడు అమ్మవారు ఎక్కడ కనబడుతున్నారు, అతడే. అందుకే దీక్షితుల రూపములో ఉన్నదే అమ్మ అని. ఇప్పుడు దీక్ష అంటే ఏంటో అర్థం చేసుకోవాలి కదా. దీక్ష అనేది ఎంత విశిష్టమైన శబ్దము. అందుకే దీక్ష ఇచ్చేవాడు పుచ్చుకునేవాళ్ళు వీళ్ళిద్దరికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. దియ్యతే జ్ఞాన విజ్ఞానం క్షీయంతే పాపరాశయ అన్నారు. దీక్ష అనే శబ్దంలో అర్థం ఏంటంటే, ది అనే శబ్దము జ్ఞానమునిచ్చుట అని చెప్తుందట, క్ష అనే శబ్దము పాపములను క్షయింపజేస్తున్నది అన్నారు. అందుకే దీక్ష పొందగానే జరుగుతున్నది ఏంటంటే దేవతారూపమైన జ్ఞానం ప్రవేశిస్తుంది, పాపము క్షయిస్తున్నది, ఇది జరుగుతున్నది. అది చేసే ప్రాసెస్ని దీక్ష అంటారు. కనుక దీక్షలో జరుగుతున్న పద్ధతి ఏమిటి అంటే, ముందు పాపనాశనం, దీన్ని శోధనము అంటారు. పాపాన్ని పోగొడతాడు, దేవతా జ్ఞానాన్ని ప్రవేశింపజేస్తాడు. దేవతా జ్ఞానాన్ని మంత్రరూపంలో, ఉపదేశ రూపములో, బోధనా రూపములో ప్రవేశింపజేస్తాడు. ఇది జ్ఞానాన్ని ప్రవేశింపజేయడం దియ్యతే. దానితో పాటు క్ష క్షయింపజేయుట అని. మన ఇంట్లో దేవుణ్ణి రేపు పెడతామంటే వాళ్ళకి అడగము, ఇల్లంతా కడిగి దేవుణ్ణి పెడతాం. అలాగే వీడి లోపల మంత్రాన్ని పెడతాడంటే గురువు ముందు కడుగుతాడండి. అలా కడిగి చేసి అంతేగాని మంత్రం ఇస్తారా, మంత్రం ఇస్తారంటే వాడికి ఎంత ప్రాసెస్ ఉందో కడగడం ప్రాసెస్, అది కడిగి తర్వాత చేయాలట. అందుకే దియ్యతే జ్ఞాన విజ్ఞానం క్షీయంతే పాపరాశయ తేన దీక్షా ఇతి ప్రోక్త ప్రాప్తాత్ చే సద్గురోర్ముఖాత్. సద్గురు ముఖం నుంచి ఆ విధంగా జరుగుతుందయ్యా. దివ్యభావ ప్రధానాచ క్షాళనాత్ కల్మషస్యచ. మరొక అర్థం చెప్తున్నారు, దివ్యభావాన్ని ఇస్తుంది దీక్షలో. మొదటి ది అనేది నీలో ఇంతవరకు కేవలం పశుత్వం ఉంది, ఇప్పుడు దివ్యత్వం ప్రవేశిస్తుంది మంత్రరూపంలో అన్నారు ఇక్కడ. అందుకే దివ్య భావ ప్రధానాచ క్షాళనాత్ కల్మషస్యచ. కల్మషములు క్షాళనం చేయబడుతున్నది. అందుకే దీక్షేతి కథితా సద్భిహి. ఈ దీక్ష యొక్క ప్రయోజనం ఏమిటి, భవబంధ విమోచన, భవబంధముల నుంచి బయటపెట్టేస్తుంది అయ్యా. అందుకే దివ్య జ్ఞానం యతో దద్యాత్ కుర్యాత్ పాపస్య సంక్షయం తస్మాత్ దీక్షేతి సాప్రోక్త మునిభిస్తంత్రవేదిభి. దీక్ష పొందకుండా మంత్రం చేస్తే ఆ మంత్రం ఫలించదు, ఇది శాస్త్రం చెప్తున్నది. అందుకే గురువును ఆశ్రయించి దీక్ష పొందవలసినదే. దీక్ష లేకుండా మంత్రాలు చేసి పాటలు పాడి పుస్తకాలు రాస్తే మహాప్రమాదం, తెలుసుకోండి. వివరిస్తున్నాడు ఇక్కడ, అదీక్షితాయే కుర్వంతి జప పూజాదిక క్రియా నభవంతి ప్రియే తేషాం శిలాయాం న్యస్త బీజవత్. ఎవరైతే దీక్ష లేకుండా జపము పూజ మొదలైనవి చేస్తారో వారికి అవన్నీ నిష్ఫలములే. ఇవి ఎలాంటివంటే రాయి మీద వేసిన విత్తనములవలే అన్నాడు ఇక్కడ. రాయి మీద వేసిన విత్తనాలు ఎలాగ ఫలించవో దీక్ష లేని వాడు చేసేవి కూడా అటువంటివే. అందుకే దీక్ష గొప్పతనం ఏమిటి అంటే, ఉపపాతక లక్ష్యాన్ని మహాపాతక కోటయ క్షణార్ధహతి దేవేశి దీక్షాహ విధినాకృత. పద్ధతి ప్రకారంగా దీక్ష తీసుకుంటే నీ శరీరంలో త్వగస్థిగతములై వ్యాపించిపోయిన పాపములన్నీ తత్క్షణమే ధ్వంసమైపోతాయటండి. అందుకే దీక్ష అనేది అక్కడ గురువు కూర్చోబెట్టి పద్ధతిగా ఇవ్వగానే జరిగే పద్ధతి ఇది. అందుకే దీక్ష పొందగానే పులకించిపోతాడు, ఆ ఆనందం అనుభవించాలి. అప్పుడు మంత్రాన్ని ఏదో మోహంతో పుచ్చుకోకుండా భక్తితో పుచ్చుకునేవాడు మాత్రమే అనుభవిస్తాడు. అప్పుడు వాడు ఎలుగెత్తి గంతులేస్తాడు, ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా అన్నిటికీది కడసారి జన్మము తచ్చంబిక పుట్టుట సున్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని ఓరన్న. ఆ దీక్ష పొందినప్పుడు ఆ దీక్షితులైన వాడు ఎంత ఆనంద పరవశురైపోయాడు, ఇప్పటి వరకు నాలో ఉన్న పాపం పోయింది. అందుకే నాలో ఎన్నున్నా ఏముందయ్యా, నగి నగి నని నన్నేలితి నాకా నీ మాయ అన్నాడు ఇక్కడ. ఆ మాట చెప్పినప్పుడు భగవచ్చక్తి ప్రవేశిస్తే ఇంకేమున్నది, ఆ ధైర్యం కలగాలి. అలాగా భగవద్దీక్ష స్వీకరించి నిత్య అనుష్ఠానం చేస్తున్నప్పుడు తన మంత్రాధిదేవత వారి ప్రాణశక్తి ఎందు వారి శరీర శక్తి ఎందు వ్యాపించి ఉంటుంది గనక దీక్షిత అనక దీక్షితుల రూపముతో ఉన్నది అని రెండవ అర్థం చెప్పుకుంటూ, సర్వ భక్తులని లోకాలని రక్షించడానికి దీక్ష కట్టుకున్న అమ్మవారి యొక్క పాదకమలాలకు నమస్కరిస్తూ సర్వం శ్రీ జగదంబాచరణ అరవిందార్పణమస్తు. ఒక్క నిమిషం, ఈరోజు మరొక సత్కార్యం ఇక్కడ జరుగుతున్నది. ఇవాళే ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ నుంచి రెండు కొత్త MP3లు వెలికి వచ్చాయి. ఒకటి, ఇటీవల నవరాత్రి దీక్షతో ఆశ్వీజ శరణ్ నవరాత్రుల్లో కాశీలో దేవీ భాగవతం 9 రోజుల పాటు చెప్పుకోవడం జరిగినది. దాని యొక్క 15 గంటల ప్రవచనం, ఇందులో మణిద్వీప వర్ణన కూడా ఉన్నది. అలాంటి సంపూర్ణమైన మణిద్వీప వర్ణాన్ని శరీరంతో అన్వయిస్తూ చెప్పినటువంటి దేవీ భాగవతం 15 గంటల ప్రవచనం. అదేవిధంగా కొంతమంది చూసుకుంటారు SVBC లో 4 రోజుల పాటు స్వామి వివేకానంద జీవితం సందేశం. అది చూసిన వాళ్ళు అది బయటకు CD గా కావాలని అనేక మంది అడగడం చేత కొంచెం కష్టించి వారి ద్వారా సంపాదించుకుని స్వామి వివేకానంద జీవితము సందేశం. ఇది కడపలో జరిగినటువంటి ప్రవచనం, విద్యార్థుల్ని యువతను ఉద్దేశించేసినటువంటి ప్రవచనం. సుమారు 1.5 గంటల సమయం కలిగినటువంటి ప్రవచనం అది. దాన్ని కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా తీసుకొచ్చినవి. ఈ రెండు ఇక్కడ ఋషిపీఠం కౌంటర్లో లభ్యమవుతాయి. దానికి తోడు అనేక శాస్త్రములు పరిశీలించి సవరించి తీసుకొచ్చిన లలితా సహస్రనామ స్తోత్రం ఇక్కడ పెట్టినవి. ఇక్కడ ప్రజ బాగా స్పందించారు. వెంటనే మళ్ళీ తెప్పించమని కోరుకుంటే ఇవాళ కూడా అవి మళ్ళీ వచ్చాయి, వెంటనే అవి కూడా స్వీకరించవచ్చు. ఇవాళ ఇక్కడ అమ్మ పాదాల దగ్గర రెండింటిని ఆవిష్కరిస్తూ ఈ ప్రతులని నిర్వాహకులైన శ్రీ హరిప్రసాద్ గారికి అందజేసుకుంటున్నా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.